नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुमूर्तिं स्मरेन्नित्यं गुरोर्नाम सदा जपेत्, गुरोराज्ञां प्रकुर्वीत गुरोः अन्यं न भावयेत्, गुरोः अन्यं न भावयेत्। सत्सङ्गत्वे निस्सङ्गत्वं, निस्सङ्गत्वे निर्मोहत्वं, निर्मोहत्वे निश्चलतत्वं, निश्चलतत्वे जीवन्मुक्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः ऋज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि, ब्रह्मैवाहमस्मि, ब्रह्मैवाहमस्मि। ॐ श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడికి శిరసా ప్రణమిల్లుతూ, ఏ రోజుకు ఆ రోజే మనకి సుదినం. ఎందుకంటే మనం చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు దాటుకుంటూ మనం ఇంతవరకు చాలా కాలాన్ని మనం నడుచుకుంటూ వచ్చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. మనం నడుస్తూ వస్తున్నామని, మనం నడవటల్లా కాలం నడిపిస్తోంది మనని. ఎందుకంటే పుట్టిననాటి నుంచి కాలం ఆగదు. అమ్మదే అమ్మ కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత బయటకు వచ్చాం, వచ్చిన తర్వాత అంతే ఉన్నామా మనం? అందుకని ఇక్కడే చాలు మనకి. పరిణామం అనేటువంటిది ఎట్లా వస్తుంది జగత్తుకి, జగత్తుకి పరిణామం మార్పుతో ఉన్నది. ఏమండి, ఒకసారి ఇక్కడ ఇల్లు లేదు, కొన్ని సంవత్సరాల క్రితం ఇదంతా ఒక భూమి, మధ్యలో ఒకళ్ళు ఎవరో మళ్ళీ వచ్చి కొంతకాలం ఒక ఇల్లు కట్టుకుని మళ్ళీ దాన్ని అమ్మేసి ఏదో చేసి వెళ్ళిపోయారు, డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఇల్లు కట్టారు. ఆ తర్వాత వీరు వచ్చారు గృహస్థులు. ఇంతే మన జీవితం కూడా. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ భగవంతుడి అనుగ్రహం చేత మన పూర్వజన్మలో చేసుకున్న మరి పుణ్యం ఏదైతే ఉన్నదో ఆ పుణ్యాన్ని రాశీభూతం చేసుకొని కించిత్ కించిత్ పుణ్యము మెల్లమెల్లగా ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి వచ్చి ఈరోజు అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మానవ జన్మ కలగటమే కాదు, మానవ జన్మ కలిగినప్పటికీ కూడా మానవ జన్మలో గుర్తించాలి అనే ఒక సత్య మార్గాన్ని మనం ఆశ్రయించున్నాం. దాన్ని ఏమేంటన్నా ఏమన్నారంటే ముముక్షోత్తమము అన్నారు. దాన్ని దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారే మనకి వివేక చూడామణిలో మొట్టమొదటిలోనే చెప్పారు. దుర్లభం ఈ మూడు ఏవి, మానవ జన్మెత్తడం, మనకి ఏది ముక్తి కావాలని కోరుకోవడం, దానికి సరైనటువంటి మహాత్ములు మనకి లభించడం. మహాపురుష సంశ్రయ అదేమి బజార్లో అమ్మబడేటువంటిది కాదు. ఎవరన్నా ఏదైనా ఆశ్రయిస్తే మామూలుగా వర్కర్స్ దొరికినట్టు దొరికేది కాదు ఇది. అసలు ఏ పనికి అందకుండా అన్ని పనుల్ని నెరవేర్చగలిగేటువంటి వాడు ఎవరంటే గురువు ఒక్కడే. గురువు అంటే చాలా గొప్ప పదం అండి. దేవుడు అంటే దివ్యమైనటువంటి వాడు. కానీ దేవునిలో ఉన్న దివ్యత్వాన్ని మనం గుర్తించాలంటే మనం చిన్నప్పటి నుంచి చాలా గుళ్ళకి గోపురాలకి వెళ్ళి ఉంటాం. మనం దారిలో కూడా చాలామంది దేవుళ్ళు చూసుంటాం. కానీ అన్నిటిలో ఉన్న దివ్యత్వం ఏమైనా మనం కనుగొనగలిగామా? ఎందుకంటే ప్రేమస్వరూపుడే భగవంతుడు. కానీ ఆ దేవుళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని, ప్రేమని మనం పొందాలి, అనుభవించాలి అంటే ఒక మహాత్ముల ద్వారా మనం వెళితే ఆ మహాత్ముల ద్వారా మనకి ఆ దేవుడిలో ఉన్న దివ్యత్వం మనకి లభిస్తుంది. ఒక క్షేత్ర దర్శనం చేయమన్నా గురువుల ద్వారా వెళితే ఆ విశేషమే వేరు. క్షేత్ర దర్శనానికి కూడా గురువుల ద్వారా వెళ్తాం అనుకో, గురువులు తీసుకెళ్తారు మనని, తీసుకెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఉన్నటువంటి విశేషాలని ఎన్నిటిని చెప్తారో మనకి చెప్పేసారు. అంతకుముందు కూడా దర్శనం చేశాం మనం, ఆ తర్వాత మనం వెళ్ళాలా ఇక్కడ ఉండగానే గురువు గారు వచ్చి మనకి వెళ్ళావా తిరుపతి, తిరుపతిలో అమూల ఉన్నది ఎవరిని, శ్రీకృష్ణదేవరాయలు అది వాళ్ళే ఈ గుడి కట్టడానికి కారణమైన వాళ్ళు. ఆ ముందే ఒక కత్తి ఉంటుంది, దానిని ఆ పూర్వీకులందరూ తీసుకురాకబట్టి అక్కడ ఉంది అని ఇలాగా మూల మూలల్లో ఉన్నటువంటివని మనకి దర్శింపజేస్తారు. అప్పుడు మన మానవుడు ఇక్కడే ఉండొచ్చు, కానీ మనం చూసి వచ్చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి అందరితో పాటుగా మనం కూడా నమస్కారం పెట్టాం, కాస్త ప్రసాదం పెట్టారు, వచ్చేసాం మనం తినేసి అరిగిపోయింది కూడా. కానీ మహాత్ముల సందర్శనానికి వెళ్ళినప్పుడు లేదు, వారు మనల్ని అనుగ్రహించినప్పుడు ఆ క్షేత్రం యొక్క విశేషాన్ని మరింతగా చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు మనకి అప్పుడు వస్తుంది మనకి నిజమైన హృదయానికి నిండుతారు, ఆహా నేను కాబట్టి ఆ తిరుపతిలో అవన్నీ దర్శనం చేశాను కదా, ఆ రోజు తెలియలా గురువులు చెప్తుంటే తెలిసింది. అందుకని విశేషమైనటువంటి అనుభూతి పొందాలి అంటే ఒక మహాత్ములైనటువంటి గురువులను ఆశ్రయించి తీరాలి, అప్పుడే మనకి లభిస్తుంది అది. అమ్మగారు వెళ్ళిపోతున్నారా? అవునా, ఏమ్మా పని ఉందా? చిన్నమ్మ వచ్చి పెద్దమ్మను పట్టుకెళ్ళిపోతుందా? ఏమ్మా చిన్నమ్మ వచ్చారా? చిన్నమ్మ పెద్దమ్మని తీసుకెళ్ళిపోతున్నారా? ఏ ఊరమ్మ మంది? ఓ అదా, హిందీ పాటలు పాడతానమ్మా, హిందీ మాట్లాడతాను, కాకపోతే వీళ్ళందరికీ అర్థమవుతుంది, అర్థమవుతుంది. గురు గోవింద్ దోవు ఖడే కాకేలా గోపాయ్, బలిహారి గురు ఆపనే గోవింద్ దియో బతాయే, గోవింద్ కు దర్శన దేనే వాళ్ళ ఓన్లీ గురు మహారాజ్ ఆయ్, గురుకు ఆశ్రయ కర్ణతో హమ్కు గోవింద్ గోవింద్ కు దేతే హై, గోవింద్ బన్ జాతే హై, హమ్ సభీ మే భీ గోవింద్ చిప్ కర్కే రహతే హై, లేకిన్ వో హమ్కో వో అనుభవ కో పాయేంగే పా సక్తే హై మా. ఓకే అబ్ వో కామే జానే తో జాయే, లేకిన్ బాద్ ఆనే తో హమ్ బాత్ కరేంగే, ఓ సభీ హై నా యహాన్, సభీ యహాన్, ఓ ఆప్కా పుత్రి జాతే హై నా, ఓ కుమారి జాతే హై, బేటీ జాతే హై, బులాయియే, కొయి అవసర హోనే తో జాయే జాయే, కుచ్ ఫల్ దేనే తో అమ్మా ఆయే ఆయే ఫల్ ఫల్. వాసుదేవ జయ గురుదేవ, జయ గురుదేవ. అయ్యో వాసుదేవ, హమ్ బేటేకే పాస్ రహతే హై నా, ఇసిలే బేటే కా బాత్ హమ్ ఆశ్రయ కర్నా హోగా, జీవన్ భర్ ఉస్ పర్ హతే హై, లేకిన్ భగవాన్ ఆప్సే హై, ఆప్ మే హై, ఆప్కే సాత్ హై, హమ్కే సాత్ రహతే హై, ఓ జప్ కరేంగే జప్ కరేంగే, ఇస్ హాల్ మే జిస్ దేశ్ మే జిస్ వేష్ మే రహో, రాధా రమణ రాధా రమణ రాధా రమణ కహో.
मुझे कुछ भी पता नहीं, आज आप मिले मुझे, मैं धन्य हो गई
हूं. उसमें कुछ भी भेद नहीं है, अभेद स्वरूप है.
मैं कर्नाटक बेंगलुरु से.
ओ आए आज आए, वो बेंगलुरु में भी हमको ब्रांच है, वो नजदीक विमानाश्रय के नजदीक है,
यशवंतपुर के आसपास
में, बीच बीच में आएंगे, वहाँ भी ब्रांच आएंगे జరూర్ జరూర్. ఆప్కా ఫోన్ నెంబర్ దేనే తో వహా భక్త లోగోం సే బోలేంగే, హమ్ ఆనే కా సమయ్ ఆప్కో బులాయేంగే, యహా యహా కిత్నా తక్ రహేంగే, ఇత్నా దిన్ రహేంగే, 21 ఓకే బాద్ బోలేంగే, అమ్మా కో ఫోన్ నెంబర్ దేనా హోగా,
ఠీక్ హై, మై అశ్విని కే పాస్ ఆప్కా నెంబర్ లేకర్
రహా హూం, ఓకే జరూర్ 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 జరూర్, వహా జానే కా సమయ్ అమ్మా కో బులాయేంగే, ఏ సభీ మిలేంగే, లేకిన్ ప్రైవేట్ సే బాత్ కరేంగే, కుచ్ లోగ్ ఆతే హై ఇసీ తరహ, ఓ గుజరాత్ భీ జాయేంగే, ఓ మహారాష్ట్ర మే భీ జలగాం, అచ్చా హమారా బ్రాంచ్ హై, ఓకే ఓ జాయేంగే వహాన్ భీ, बॉम्बे शोलापुर
में रहती है, छह महीने बेंगलुरु में रहती है।
ओके, जरूर आना सभी मिलके। वो भगवान का सेवा पाने के लिए यही ही सत्संग हमको दे देगा, दे दिया।
सुबह ध्यान करती हूँ मैं 5 बजे 6 बजे।
हाँ, वो अनुष्ठान करेंगे, अनुष्ठान करेंगे।
बाबा जी का क्रिया योग का क्रिया मैं रोज करती हूँ।
अच्छी बात है, अच्छी बात। जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। అవునా, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోలే? ఓకే, అలా అంటే వెళ్ళే, నేనేమనలేను కానీ మనం ఇప్పుడే భోంచేస్తాం, రేపుడే భోంచేస్తాం కదా, అందుకని ఇప్పుడు ఎక్కువ లేదు, అందుకని వెళ్ళొద్దంట. ఓకే ఓకే, సభి మిల్క రాజా, ఓకే, జరు జరు జాయ్, శుభం.
తెలీదు, నేనే అన్నాను, నేను లాస్ట్ టైం కూడా భవానీ గారు వాళ్ళ ఇంట్లో చూసాను, మీకు నచ్చుతుంది అని
చెప్పి. అయ్యో వాసుదేవ, జరు జరు, ఒకసారి కలిసారు కదా అని చాలా.
అందుకే రేపు కూడా వాళ్ళకి అందరికి భవానీ గారి
త్రోనే. జై గురు, కబీర్ దాస్ కూడా కీర్తనలో చెప్తారు, ఆయా వైసాగయ ఆయన కమల ముఖ రామ భజన కోదియా, కమల ముఖ రామ భజన కోదియా, కమల ముఖ రామ భజన కోదియా, కమల ముఖ రామ భజన लख चौरासी फेरे फिर कर, लख चौरासी फेरे फिर कर, सुंदर नर तन पाया, आ सुंदर नर तन पाया, आ सुंदर नर तन पाया, कमल मुख राम भजन खो दिया, खाया पिया सुख से सोया, खाया पिया सुख से, खाया पिया सुख से सोया, खाया पिया सुख से सोया, नाहक जन्म गवाया, आ नाहक जन्म गवाया, आ नाहक जन्म गवाया, नाहक जन्म, कमल मुख राम भजन को दिया, कमल मुख राम भजन को दिया, जामुख निस दिन राम नाम नहीं, जामुख निस दिन राम नाम, जामुख निस दिन राम नाम नहीं, जामुख निस दिन राम नाम नहीं, ओ मुख कछु न किया, आ वो मुख कछु न किया, आ वो मुख कछु न किया, कमल मुख राम भजन को दिया, कमल मुख राम भजन को दिया, कहते कबीरा सुनो भैया साधो, कहते कबीरा सुनो भैया, कहते कबीरा सुनो भैया साधो, कहते कबीरा सुनो भैया साधो, सुनो भैया साधो, कहते कबीरा सुनो भैया साधो, आया वैसा गया, आया वैसा गया, आया वैसा गया, कमल मुख राम भजन को दिया, कमल मुख राम भजन को दिया, कमल मुख राम भजन को दिया, कमल मुख राम भजन श्री राम भजन रघुराम भजन को दिया, श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय राम, जय हो श्री राम जय राम जय जय रामा, श्री राम जय राम जय जय रामा, सीता राम जय राम जय जय रामा, श्री 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 राम जय राम जय जय रामा, बोल भक्तवत्सल भगवान की। కబీర్దాసు ఇక్కడ చెప్తున్నారు, అమ్మ మీరు ఇటు వచ్చేయండి, తర్వాత కదా మాకు భోజనాలు, వచ్చేయండి 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 వచ్చేయండి. 84 లక్షల జీవరాశుల్లో మనం ఒకళ్ళం, 84 లక్షల లక్క చౌరాశి ఫెరే ఫిరికర్ సుందర నరతనుపాయ, సుందరమైన ఒక నరజన్మ మనకు వచ్చిందంటే 84 లక్షల జీవరాశుల్లో. దానికి కూడా మహాత్ములు లెక్క చెప్పారు, 84 లక్షలు ఎలాగంటే, అంటే 24 లక్షలు 24 లక్షలు 21 లక్ష 21 లక్ష 21 లక్ష 21 లక్ష, అంటే స్వేదజములు ఉద్భిజములు అండజములు మావితో పుట్టిన మనం జరాయుజములు జరాయుజములు ఇవి నాలుగుకి 21 లక్ష చొప్పున వెళితే, స్వేదజములు అంటే ఏంటి, పేలు నల్లు స్వేద చెమటతో పుడుతుంటాయి స్వేదజములు. తర్వాత ఉద్భిజములు అంటే చెట్లు భూమిని పెళ్ళగించుకుని పుడతాయి. అలాగే జరాయుజములు అంటే మనం, అమ్మ మావిలోంచి అమ్మ కడుపులోంచి పుట్టిన వాళ్ళం. తర్వాత స్వేద అండజములు పాములు పక్షులు ఇవన్నీ అండాల నుంచి వస్తాయి. చూడండి సృష్టి ఎంత పెట్టాడు భగవంతుడు. మనం ఎంత గొప్ప జన్మ మానవ జన్మకు వచ్చామంటే, ఇప్పుడు 84 లక్షల జీవరాశుల గురించి కూడా వాటికి వేటికి తెలీదు, మనకే తెలుస్తుంది. తతిమా మూడింటికి ఈ మానవ జన్మలోనే ఆ మూడింటి గురించి కూడా, అందుకనే మానవుడి తెలివి ఎక్కువైపోయింది, సైన్స్ ఎక్కువైపోయింది. ఎక్కడిదాకా వెళ్తున్నాడంటే ఉన్న జీవితం ఉన్న ముందున్నటువంటి భోజనంతో సరిపోవటల్లా. అంగారకుడి గ్రహంలో ఏముంది చంద్రగ్రహంలో ఏముంది అని మన వాళ్ళు వాటిల్లోకి కూడా వెళ్ళి అక్కడ కూడా స్థలాలు ఏమన్నా దొరికితే ఫ్యాక్టరీలు పెట్టుకుందామని. కాకపోతే అందరూ చేయలేని పని ఏంటంటే మన జీవితం పెంచుకోవడం ఎవరికి రావట్లే. ఎవరి జీవితమైనా ఆయుష్ ఎంత పరిమాణంలో భగవంతుడు ఇచ్చాడో పుట్టడం గ్యారంటీ, పుట్టేశాం కాబట్టి ఏదో ఒకటి వెళ్ళిపోయే రోజు తప్పకుండా ఉంది అని మనకి మహాత్ములు వారి వారి వాక్కులతో మనకు చెప్తున్నారు, జరుగుతున్నాయి, చూస్తున్నాం కూడా. అందుకని ఎంతకాలం బ్రతుకుతాం అంటే, మా నాన్నమ్మ 120 ఏళ్ళు బ్రతికిందండి అంటే నువ్వు బ్రతుకుతావు అంటే అనుమానమే. ఏం చెబుతావు? నాన్నమ్మ 120 ఏళ్ళు బ్రతికింది, కానీ నిన్నగాక మొన్న మా ఇంట్లో చిన్న పిల్లవాడు చచ్చిపోయాడు, ఏం చెప్తావు? అందుకని మన ఆయుష్ మన చేతిలో లేదు. భగవంతుడు మనని సృష్టించినప్పుడే మన జాతకం రాసి పెట్టేశాడు. కానీ జాతకాన్ని కూడా పెంచుకున్న మహాత్ములు ఉన్నారండి, మీరు మర్చిపోద్దు. భగవంతుని ఆశ్రయించి మరి ధ్రువతార శాశ్వతమైంది. ధ్రువుడు మనలాగా పుట్టినవాడేగా, ధ్రువుడు శాశ్వతంగా ఎందుకు నిలిచిపోయాడు? నారాయణమూర్తిని ఆశ్రయించాడు, నారాయణమూర్తే కావాలి అన్నాడు. కానీ నారాయణమూర్తి ఏమన్నా ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ తపస్సు మొదలుపెట్టినప్పుడు తన తండ్రి గారి ఒళ్ళో ఏది, సవితి కొడుకు కాబట్టి పెద్ద భార్య కొడుకు, అందుకని ఆ తండ్రి ఒళ్ళో కూర్చోవటానికి అర్హత లేదు అంది చిన్న తల్లి. అనేసరికి ఆ చిన్నపిల్లవాడికి ఆ ఉడుకు మొత్తనంతో వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. కానీ బీజం వేసింది ఎవరు? సొంత తల్లి. సొంత తల్లి తన కష్టాలు పడుతూ ఏది పిల్లవాడికి ఉగ్గుపాలు పడుతూనే, కాస్త పప్పన్నం పెడుతూనే, స్నానం చేయిస్తూనే, సర్వకాల సర్వావస్థలలో ఉపదేశం చేసిందండి ఆ పిల్లవాడికి, ధ్రువుడికి. ఎవరి నాన్న, మన ఎవ్వరూ ఎప్పుడూ ఎవరు చూసేది లేదు, మనని పుట్టించినవాడు భగవంతుడు, పెంచుతున్నవాడు భగవంతుడు నారాయణమూర్తి, రేపు మనకి ఏదైనా జరగాలన్నా నారాయణమూర్తి దయవల్లే అనుగ్రహం కలుగుతుంది, కానీ మన ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడైతే తండ్రి దగ్గర అక్కడ అంత మహాసభలో చిన్నపోయిందో మా చిన్న మనస్సుకి, వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళలా, వెంటనే ఆయన అక్కడి నుంచి ఈ తండ్రి తొడ ఎక్కాలంటేనే మా చిన్న తల్లి ఏమంది, నా కడుపున పుట్టకపోయావా, నీ అమ్మ ఆ అమ్మ కడుపున ఎందుకు పుట్టావు నువ్వు, అందుకనే నీ గతి పట్టింది అంది. అక్కడ అమ్మని దోషం ఇచ్చింది. అమ్మని దోషం ఇస్తే ఏ పిల్లవాడని ఊరుకుంటాడా? అది ఇంకా బాధ అనిపించింది ఆ పిల్లవాడికి. అంతే, అమ్మ చెప్పింది కదా నారాయణమూర్తిని అడుగుదాం అన్న పట్టుదలగా వెళ్ళిపోతూ ఉంటే, ఎంతోమంది దారిలో కనిపించిన వాళ్ళు, కాళ్ళని చెప్పులు కూడా లేవు, రాకుమారుడు వెళ్ళొద్దు అడవి ఇది అంత మృగాలతో కూడి ఉంటుంది నువ్వు తట్టుకోలేవు అని అందరూ వెనకంజ వేసి పిరికితా పిరిపాలు పోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనంతటా మనకి పట్టుదల వచ్చింది అనుకోండి, మనం కూడా అంతే. మనంతటా మనకి వచ్చేంతవరకే ఇవన్నీ ఎవరో చెప్పారు విన్నాను లేకపోతే వినలేదని, మనంతటా మనకు పట్టుదల వస్తే మనం దేనైనా సాధించగలం. మనలో చాలా గొప్ప టాలెంట్ ఉంది, కానీ మనం ఉపయోగించుకోవట్లేదు దాన్ని. తర్వాత ఏంటంటే ఈ లోకాభిరామాయణానికి బాగా అలవాటు పడిపోయాం, ఎవరో చెప్తే వినడం కర్మగాలి మనకి. పూర్వం ఇవి లేవు, ఈ ఫోన్లు లాంటివి, ఇప్పుడు ఫోన్లు వచ్చి ఇంకా పెంచాయి మనకి దుడుకుతనాన్ని, పెంచాయి తప్ప తగ్గి మనకు ఉపయోగపడేది తక్కువ, దానివల్ల చెడిపోవడం ఎక్కువ ప్రస్తుత కాలంలో. ఇక దాన్ని ముని మనవరాల ముని మామ అందాము, ఏది టీవీ రెండు ఒకటి ఒకదాన్ని కొట్టి దాన్ని తగ్గట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి సహవాసం కూడా అట్లాగే దొరికేస్తుంది. మన చెడగొడుతున్నాయి ఇవన్నీ. ఆ పిల్లవాడికి అప్పుడు అదేం లేదు, వెళ్ళిపోతున్నాడు అంతే. నేను నారాయణమూర్తి అంటే నారదుడు కూడా కనిపించాడు అక్కడ, కనిపించి చెప్పాడు, ఏమయ్యా నువ్వు చిన్న పిల్లవాడి రాకుమారుడి, నువ్వు శుభ్రంగా నువ్వు ఆ రాజమందిరంలో ఉంటే నీకు నీ భట్లందరూ నీ సేవకులు బోళ్ళంత మంది సేవ చేస్తారు నీకు, నువ్వు ఇంత దూరం రావక్కర్లేదు, ఇలా ఎందుకు వచ్చావు, నువ్వు చెయ్యలేవు, ఏం తమాషా అనుకుంటున్నావు, ఆ తపస్సు అంటే నువ్వు చేయలేవు అని నారదుడు కూడా చెప్పాడు. కానీ వినలా ధ్రువకుమారుడు. అంటే ధ్రువం అంటే శాశ్వతము అని అర్థం. అంటే అటువంటి శాశ్వతం అంటే దృఢమైనటువంటి ఆ పట్టుదలతో వెళ్ళాడనమాట. వెళ్తుంటే అప్పుడు నారదుడికి అనిపించింది, లేదు వదిలిపెట్టేట్లు లేడు అని అప్పుడు ఉపదేశం చేస్తాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉపదేశం చేస్తే, చిన్నపిల్లాడండి 12 ఏళ్ళవాడు, ఏం విన్నాడు మనలాగా, రోజులు విన్నాడా, పుస్తకాలు చదివాడా, ఏంటి తెలుసు. కానీ అందుకనే తల్లులు ఏది యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని మనకి భగవద్గీత కూడా చెప్తుంది. అందుకని పెద్దలు ఏది ఆచరిస్తున్నారో అది పిల్లలు ఆచరిస్తూ ఉంటారు. తల్లే 9 పది లేచిందనుకోండి, ఇంకా పిల్లాడు ఇప్పుడు లేస్తాడు, ఎప్పుడు లేస్తాడు, మధ్యాహ్నం 1 గంట 2 గంటలు లేస్తాడు వయసు వచ్చిన తర్వాత. అదే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేస్తేనే మనకి స్త్రీత్వానికి చెప్పారు మా మాతృస్థానానికి. ఎవరైతే సూర్యుడు రాకముందే లేచి వాళ్ళు కాస్త స్నాన సంధ్యలు చేసుకుని కాస్త దీపారాధన అది చేసుకుంటారు. చూడండి అక్కడికి వస్తాడు చంట పిల్లవాడు పాకుతూ వస్తాడు. పాకుతూ వచ్చిన తర్వాత వాడికి అట్రాక్షన్ ఏది? గంట. ఆ గంట మోగేసరికి వాడికి అలారం అది, వాడు దాంతో పాకుతూ వస్తాడు. వచ్చేసరికి తల్లికి ఇంత నివేదన చేసింది ఏలే పటికి బెల్ల ముక్కలే, ఒక ఎండు ద్రాక్ష పళ్ళే అక్కడ. ఆ తల్లికి మనసు పొంగి వచ్చేస్తుంది, వచ్చాడే నా తండ్రి, వచ్చాడే నా కన్న వచ్చాడే అని. వెంటనే ఆ నైవేద్యం పెట్టినది ఇట్లా పెట్టేసరికి రోజు దానికి మరిగాడు వాడు, రోజు ప్రసాదానికి మరిగాడు వాడు. గంట మోగడం వల్లసే వచ్చేస్తున్నాడు, మెల్లమెల్లగా పెద్దవాడు వస్తున్నాడు. తల్లి తర్వాత ఎక్కడికి వెళ్తుంది? తులసికోట దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందుకనే ఇంట్లో దేవుళ్ళు పెట్టుకోమన్నది, అందుకే గుమ్మానికి పూజ చేయమని కూడా, అందుకే గుమ్మానికి పశువురాశి ఇవన్నీ. ఎందుకంటే మనకేవి ఎటువంటి హాని కలిగించేటువంటి కీటకాలు లోపలికి రాకుండా ఉంటాయని ఇన్ని రకాలు మనకి సృష్టి చేసి పూర్వశాస్త్రం అదంతా వస్తే అదంతా పిల్లవాడు చూసి ఏం చేస్తాడు? వాడు కూడా ఒక గ్లాసుతో నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పోయటం అది. అందుకని ముందర పెద్దవాళ్ళు ఆచరిస్తే పిల్లలకి మనం చెప్పక్కర్లా, వాళ్ళంతటా వాళ్ళకే వస్తుంది. అది తల్లి అక్కడ నేర్పించింది అవన్నీ, అది చూశాడు అంతే. వెంటనే వెళ్ళాడు నారదుడు. నారదుడు మనసు పొంగిపోయింది, అసలు ఈ పిల్లవాడు ఎంత, ఎవరు చెప్పారని ఇంత పట్టుదలా అని. వెంటనే ఆగలేక చక్కగా మంత్రోపదేశం చేశాడు. ఓం నమో భగవతే వాసుదేవ. ఎన్ని అక్షరాలు? ద్వాదశ అక్షరాలు. ద్వాదశ అక్షర మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసేసరికి అంతే కూర్చున్నాడు. కాలాలు మారిపోయినాయి. ఏమొచ్చింది? శీతాకాలం వచ్చింది, ఇది వర్షాకాలం వచ్చింది, తర్వాత ఎండాకాలం వచ్చింది, కాలాలు మారిపోతున్నాయి. పిల్లవాడు మాత్రం చెలించలా తపస్సు నుంచి. ఎవరికి కలిగింది అనుగ్రహం? అప్పుడు నారాయణమూర్తికి అనుగ్రహం కలిగింది. రాలేకుండా ఉండలేకపోయాడు. వెంటనే వైకుంఠం నుంచి దిగాడు. ఎందుకంటే ఆవేదనతో పిలవాలి మనం. ఆవేదనతో పిలిస్తే భగవంతుడు ఎక్కడో అక్కడ ఉండడు, ఇక్కడే ఉంటాడు. దానికి కూడా వచ్చింది ఏంటంటే, ఒక రాజుగారి ఆస్థానంలో వైకుంఠం ఎంత దూరం అని ప్రసక్తి వచ్చిందంట. ఇప్పుడు కూడా భగవద్గీత ఎప్పుడు పుట్టింది, దానికి కాలం ఏంటి, ఏమండి, మనకు అవన్నీ చూస్తూ ఉంటామా? భగవద్గీతలో చెప్పింది ఆచరిచ్చేస్తే అయిపోలా? ఏమండి, వంటల పుస్తకం కొత్తగా వచ్చింది, వంటలు ఏమేంటి ఉన్నాయో చూస్తూ ఉంటే మన కడుపులోకి వస్తున్నాయేమన్నా? ఏదో ఒక దాని మీద ఆశ్రయించి మనం ఇదేదో మనకి నచ్చేట్టుగా ఉందని చెప్పి ఒకటి వండి పెట్టేశారు అనుకోండి, అక్కడ మిగులుతాయా? మీరు పెట్టి ఇది మధ్యలో కౌంటర్ మీద కూడా తీసుకెళ్ళరు. పిల్లలు మీరు శుభ్రంగా కడుపు నిండి వేసి మళ్ళీ ఎప్పుడు వండుకుందామా అని చూస్తారు. అంటే ఏం చేయాలి? ఆచరించాలి అందులో ఉండేది. అలాగే భగవద్గీత ఎప్పుడుదో భగవంతుడు మనకి ఇచ్చేశాడు. భగవత్ పురాణ ఇతిహాసాలు ఎన్నో మనకి ఉపనిషత్తులు బోళ్ళన్నీ వచ్చాయి. అందులో ఏదో ఒకటి మనకి చక్కగా మన గురువులు ఉపదేశం చేసినటువంటి దాన్ని మనం తూచా తప్పకుండా ఆచరిస్తే భగవద్గీత యొక్క సారాన్ని అనుభవించేస్తాం. మన అనుభూతి కలుగుతుంది ఇక్కడ. అప్పుడు అందరిలో ఉన్న భగవంతుడిని మనం చూడగలుగుతాము, మనలో ఉన్న భగవంతుడిని కూడా మనం అనుభవించగలుగుతాం. అది అక్కడేంటి, అక్కడ రాజుగారి సభలో వచ్చిందిట, ఏది వైకుంఠం ఎంత దూరం, వైకుంఠం ఎంత దూరం అని. అంటే అందరూ ఉన్నారు, పండితులు కూడా ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే చదువుకున్న జ్ఞానం చేత చెబుదామని ఒకళ్ళు కొంచెం ముందుకు రాకపోతుంటే పక్కనున్నవాడు నా తర్వాత వాడేమన్నా చెప్తే అది కరెక్ట్ అవుతుందేమో, ఎందుకంటే నేనేదో ఊహించి చెప్తా. మనకి కూడా స్కూల్లో ఉంటుంది కదా, అచ్చంగా పుస్తకంలో ఉన్నదే గుర్తుపెట్టుకుని మనం చెప్పేటైతే అది ఢోకా ఉండదు. కానీ అవునో కాదో అన్నట్టుగా మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఏదో ఎప్పుడో స్కూల్లో క్లాసులో విన్నది గుర్తుపెట్టుకుని అవునో కాదో అడుగుతున్నారు, ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్దామనే లోపల. కానీ నేను చెప్పిన తర్వాత ఇంకోటి కరెక్ట్ చెప్తే అప్పుడు నేనేమైపోతాను అని పండితులకి, ఎందుకంటే అనుభవజ్ఞానం లేదు అక్కడ. ఏం లేదు అక్కడ? అనుభవజ్ఞానం లేదు. వైకుంఠం ఎంత దూరం అని ఎవరు చూసి వచ్చాడు అక్కడ? భగవంతుని యొక్క అనుభూతిని పొందితే భగవంతుడు నావాడే నాలోనే ఉన్నాడని టక్మని చెప్పేవాళ్ళు. అందుకని అలా కాకుండా అనుభవం లేదు అక్కడ. అందుకని ఒకరొకళ్ళు చూసుకొని వాడు చెప్తే నేనేమవుతాను, నేను చెప్తే వాడేమవుతాను అనుకుని వీళ్ళందరూ ఇలా తర్జమా భర్జమాలు ఆడుతూ ఉంటే ఈ లోపల ఈ న్యూస్ ఫైట్ రోడ్డు మీదకి వెళ్ళింది. ఏది? వైకుంఠం ఎంత దూరం అని. ఆ రోడ్డు మీద ఒక చాకలవాడు మూట మోసుకొని వెళ్తున్నట్ట. వెళ్తూ ఉంటే వాడి రజకుడి చేతి చెవిలో పడిందట. పడేసరికి వెంటనే ఆయన వెంటనే ఆ మూట అక్కడ పడేసి వైకుంఠ పెద్ద దూరమని అడుగుతారు ఏంటి అని చెప్పేసి గబగబ వచ్చేసి ద్వారపాలకుల్ని పలకరించి ఏమయ్యా రాజుగారు ఏదో మాట అడిగారట దానికి సమాధానం చెప్పడానికి వచ్చాడు నువ్వే చెప్పేది అంటున్నారు వాళ్ళు ఏది నువ్వే చెప్పేది వాళ్ళందరూ చాలామంది తలలు గోక్కుంటున్నారు అక్కడ నువ్వు చెప్తావా వైకుంఠ పెద్ద దూరం అని అంటే అంటే ఇక లాభం లేదని ఇక్కడి నుంచి రాజుగారండి అని పిలిచాడు అక్కడి నుంచి గుమ్మం దగ్గర నుంచి అనేసరికి వెంటనే రాజుగారు చెవిన పడింది అది చెవిన పడగానే ఎవడరా పిలుస్తున్నాడు లోపల ప్రవేశపెట్టండి అన్నాడు రాజుగారు అనగానే లోపలికి వచ్చాట చాకలి వాడు నిద్రపోకుండమ్మా నిద్రపోకండి నిద్రొస్తే నుంచోండి ఎందుకండి మీరే నిద్రపోతే అందరూ నిద్రపోతారు అందుకని ఏది అక్కడ అందులో విని విని చాలాసార్లు విని ఉంటారు కదా ఇలాంటి కథలన్నీ నా దగ్గర ఎక్కువగా ఉండిపోవటం కూడా అది కూడా పెద్ద రోగమే అది అనుభవం ఉండదు కానీ అక్కడ ఎక్కువ నాకు తెలుసున్నదే కదా అని ఒక లోక భావన చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనందరం ఏంటంటే శిష్యస్థానంలో ఉన్నాం గురువుల మాటలు మనకు అర్థం అవడం చాలా కష్టం అండి అమ్మో చాలా కష్టం ఇక్కడ అయితే ఆయన వెంటనే అక్కడి నుంచి పిలిచాడు కదా రమ్మన్నారు చాకల వాడిని ప్రవేశపెట్టారు ఎదురు దాకా వచ్చాడు ఏమయ్యా ఎందుకు పిలిచాను ఏమండి నేను చాకలోని కదండి రజకొండి నేను మీరెవరండి మహానుభావ మహారాజు గారండి మీరు మహారాజు గారు నేను దారిపోయే రజకొండి నేను రోడ్డు మించి పిలిచాను ప్రభు మిమ్మల్ని మహాప్రభో అని పిలిచా మహారాజా అని మీరు పలికారా లేదా పలికారు కదా నేను రోడ్డును పోయేవాడిని మీరు మహారాజు గారు ఎక్కడ ఎంత దూరం ఉంది నేను పిలవగానే మీరు పలికారా లేదా ఇంత దూరం అండి వైకుంఠం అంటే అన్నట్టు అందుకే గట్టిగా మనం ఆర్తిగా పిలవడంలోనే ఉంది అక్కడ పిలిచేవాడికి దేహాభిమానం పెట్టుకును పిలిస్తే గొంతు పోతుందను లేకపోతే సరిగ్గా పిలుస్తానో పిలవను అన్నీ ఉన్నాయో లేవో అనో ఏమండి ఇవన్నీ బాధలు ఎన్నుంటాయి బోళ్ళంత లాగుతుంది మనసు వెనక్కి ఇప్పుడే చేయాలా రేపెప్పుడే ఏకాదశి వచ్చినప్పుడు చేద్దాంలే వీడు వేస్తూ ఉంటాడు ఏకాదశి వచ్చినప్పుడు ఏకాదశి రోజు పలకరిస్తాడు సజ్జనుడు ఎవడో వచ్చి ఏకాదశి రోజున వ్రతం మొదలు పెడతానన్న ఏకాదశి అనుకున్నాను కానీ అవలా వచ్చే పౌర్ణమి రోజు చూస్తానంటే వచ్చే పౌర్ణమి రోజు మన ఇవన్నీ ఎలా ఉంటాయంటే అలా దాటుకుంటూ దాటుకుంటూ పోతావు ఈ జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు అందుకని అప్పటి నుంచి వచ్చిందంట చదువుకున్న వాడికంటే చాకలోడు మేలు అని అంటే ఆయన చేసిన పని వీళ్ళందరికీ ఎవరికి తెలియదా ఎందుకంటే మనం ఆతితో పిలిస్తే చాలు గజేంద్రుడు పిలిస్తే చాలు అక్కడే ఉన్నాడు ఆ పిలుపులో ఎంతవరకు రాలా నారాయణ ముందు మూర్తి ముందు రాలా తన బలం అనుకున్నంతసేపు గుర్తే రాలా తన వాళ్ళు సహాయపడతారనుకున్నంతసేపు గుర్తు రాలా ఆ తర్వాత వైకుంఠ వాస నువ్వు వైకుంఠంలో ఉన్నావన్నంతసేపు వైకుంఠం దూరంలోనే ఉన్నది అప్పుడు నేను ఇంకా భరించలేకపోతున్నాను లావోక్యంతే లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణములు టావులు తప్పిన మూర్చవచ్చు నాకు నీవు తప్పే తప్పరం వెరుగా అంటే ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడు ఎలా వచ్చాడు అమ్మగారితో పాచకలాడుతూ అమ్మగారు గెలిచారట గెలిచేసరికి చలోక్తిగా చెంగు పట్టుకున్నాడు స్వామివారు పట్టుకునేసరికి ఎప్పుడైతే పిలిచాడో ఆ చెంగు పట్టుకుని వచ్చేసరికి చెప్పాడు ఎవరితో చెప్పలా అమ్మగారు చెంగు పట్టుకుని వచ్చాడు ఇక్కడికి ఎవరైనా వస్తారా ఇలా మానవ మాతలు అయితే పలుకుతారా తలుపు కొడితే పలుకుతారా చెప్పండి అలాంటి సన్నివేశంలో పలకరు ఎందుకని అక్కడ విషయమగ్నుడైపోయిన హృదయం అది అక్కడ విశ్వనాథుడు ఆయన అన్నిటినీ ఏది భవసాగర్ నుంచి తరింపజేసేటువంటి ప్రభు అందుకని వెంటనే అలాగే ఇక్కడ కూడా ధ్రువుడు అక్కడి నుంచి పిలిచేసరికి రాకుండా ఎలా ఉంటాడు నారాయణమూర్తి వచ్చాడు వచ్చిన తర్వాత శంఖం చేతిలో ఉన్న శంఖాన్ని అలా తాకించాట ఒకసారి తాకించేసరికి వెంటనే ఆయన కళ్ళు తెరిచి ప్రభు అని స్వామిని స్తుతించడం మొదలుపెట్టాట స్తుతించడం మొదలుపెడితే నారాయణమూర్తి అడిగాట నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాట అడితే ప్రభు ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి ప్రభు నీ ఏది నీ సుందరమైనటువంటి దర్శనం కంటే నాకు ఇంకేం కావాలి ఇంత ఆనందంగా ఉంది మనకే చూడండి ఒకసారి మనం చెప్పుకుంటుంటేనే మనకే ఎందుకంటే శంకుచక్రధారి అమ్మ లక్ష్మీదేవితో సహా పరిగెత్తుకొచ్చాడు చిన్న పిల్లాడు అక్కడ అన్నిటిని మధ్య తపస్సు చేస్తుంటే వాడిని అనుగ్రహిస్తుంటే మనకు ఆనందం కలుగుతుంది ఇక్కడ భావన అనుకునేసరికి అది భగవంతుల్లో ఉన్న చమత్కారం అది అందుకని వెంటనే ఏమన్నా కానీ నాకు ఇంతకన్నా ఏం కావాలి కాదు ఏమన్నా వరం కోరుకో అంటాడు నారాయణమూర్తి అంటే ఈయన అంటాడు నాకేమీ అవసరం లేదు నువ్వే కావాలి నీ దర్శనం ఉంటే చాలు అంటాడు ఎందుకు తపస్సు మొదలుపెట్టాడు ఈయన వాళ్ళ తండ్రి గారు ఒళ్ళో కూర్చోవాలని మొదలుపెట్టాడు ఇప్పుడు అడిగింది ఏంటి ఇక్కడ ఉత్త తండ్రి కాదు అందరికీ తండ్రి అయినటువంటి నారాయణమూర్తి, నారాయణమూర్తి దర్శనం ఉంటే చాలు అన్నాడు. అంటే ఎన్ని రెట్లు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిందండి తపస్సు, ఆవేదన. అలా ఉండాలి మన ఆవేదన కూడా. అలాగే ఇక్కడ కపిలద్వాసారంటున్న 84 లక్షల జీవరాశుల్లో నాకు ఇంత సుందరమైన నరజన్మిచ్చావయ్యా అంటున్నాడు రామచంద్ర ప్రభువుని. ఇక ఎలాగ కమల నయన, ఇది కమలముఖ రామ భజన కొద్దిగా జన్మ వెళ్ళిపోతుంది, మర్చిపోతున్నారు అందరూ. అందుకని మీరు పోగొట్టుకోకండి, రామ భజన చెయ్యండి అని చెప్తున్నాడు. ఆయన చేతు కాయాపియ సుఖసే సోయ నాహక జన్మము గవాయ. తింటున్నావు, తాగుతున్నావు, నిద్రపోతున్నావు, తిరిగి దాని ద్వారా వచ్చేది ఏంటంటే మళ్ళా జన్మే. జన్మ గవాయో, ఈ జన్మ వెళ్ళిపోతుంది, మళ్ళా ఇంకో జన్మదే ఏమెత్తుతావో తెలీదు. అందుకని కమలముఖ రామ భజన కోరి జోముఖ నిసిద్దిన రామనామన, ఏ ముఖం గుండా రామనామం అనేటువంటిది రాదో ఆ ముఖాన్ని గోవు పృష్ఠభాగంతో పోల్చాడండి ఇక్కడ కబీర్దాస్ వారు. ఓముఖ కచ్చునకియ కమలముఖ రామ భజన కోది అంటూ కహత కబీరా, కబీర్ కహతే హై. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన కహత కబీరా సునో భయ్యా సాధో. ఇప్పుడు వినేవాళ్ళు ఎవరు ఇక్కడ? ఎంత బాగా పోల్చారు చూడండి. ఎవరికి వాళ్ళు నేను అందరికి తగునా అని మనం అనుకోవాలి, కానీ ఆ మహానుభావుడు ఎలా 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 పోల్చారు చూడండి. సాధు మహాత్ములారా, ఇది సునో భయ్యా సాధో, ఏ సాధో భయ్యా సునో రే, ఆయా వయసు ఆగయా, వస్తున్నారు మహాత్ములు వెళ్ళిపోతున్నారు. మన ఇంటికి చాలా మంది వచ్చారు, మన ఇంట్లో వచ్చినే బొమ్మలు పెట్టేసుకున్నాం, మళ్ళీ వచ్చిన అనుభూతి పొందట్లా. అంటే మనం విచారణ చేయాలి అలా కదా, వచ్చే ఉన్నారు, హృదయంలో ఉన్నారు, హృదయం నుంచి ఎవరు తీయలేరు. ఈ 4 గోడల మధ్య ఇటుకలతో కట్టిపెడతామా ఏంటి? ఇటుకలతో కట్టిపెట్టాం. మహాత్ములు వచ్చినప్పుడు మహాత్ములను ఎక్కడ పెట్టుకోవాలి? అన్నిటికన్నా ఉన్నతమైన స్థానంలో పెట్టాలి. మనం పెట్టుకోకలా వారే చెప్పారు, నేనే నీ హృదయంలో ఉంటాను అని చెప్పారు. కాబట్టి మనకు ఉపదేశం చేసినప్పుడే, మన మన అనుగ్రహించినప్పుడే నా స్థానం అక్కడయ్యా, నేను లేకపోతే నువ్వెక్కడున్నో. అందుకని నీకు నీకు కూడా ప్రశాంతతనిచ్చేది నీ హృదయమే. మనం అనుకుంటున్నావు బయట ప్రపంచం అశాంతినిస్తోందని, బయట ఉన్నటువంటి అశాంతిని పొందడానికి కారణం నీ మనసే, నువ్వు తీసుకునే యాక్సెప్టేషన్ బట్టి ఉంది. బయట ఉన్న వాళ్ళ నుంచి మనం వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని లోకాభిరామాన్ని చెప్పుకుంటే మనం చెవి కూడా కోసుకొని వింటున్నాం అనుకోండి, మనం కూడా కొలటం అయిపోతాం. దానివల్ల కర్మను మనం కూడా అనుభవిస్తాం. ఎవరు ఏం చెప్పినా వెనక ఉన్ని ప్రకాశించేది భగవంతుడే, భగవంతుడి భిన్నంగా ఏం లేదు అని మనం ఎప్పుడైతే గుర్తించామో అప్పుడు ఏమవుతుంది, ఆ మనసుకి అపవిత్రత ఎక్కడ వస్తుంది? పవిత్ర అంతఃకరణే వస్తుంది అక్కడ. అందుకని మనం శనగ్గింజని దేనిలో వేరే ఊరేసి ఉంచితే ఆ టేస్టే వస్తుంది అదే కదా. శనగ్గింజని పంచదార రసంలో వేసి ఉంచితే తీగా ఉంటుంది, వేపరసంలో వేస్తే చేదుగా ఉంటుంది, ఆవకాయలో వేస్తే పిల్లపిల్లగా ఉంటుంది, పిల్లపిల్లగా కారంగా ఉంటుంది కదా. అలాగే మనసు కూడా అలాంటిదే. మన యొక్క సహవాసం, మనం ఉన్నటువంటి ఇది సాంగత్య దోషం. మనం మంచి సహవాసం చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందరూ కలిసి మన భావనలు కూడా మంచి భావనకి మనం పెంపొందుతూ ఉంటాం, ఉన్నతమైన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని పొందగలుగుతాం. అలాగా ఎవరెవరు చేస్తున్నారు మనకి ఇంతకు ముందు మహామహాభక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సజ్జన సాంగత్యాన్ని వాళ్ళు నేర్పుకున్నారు, కానీ దుర్జన సాంగత్యానికి వెళ్ళలే. ఇప్పుడు చూడండి, ఆటలాడేవాడు కాదు ఏది ధ్రువుడు, అందరిలాగా ఆటలాడేవాడు కాదు ఏది, వెళ్ళి మట్టిలో ఆడుకునేవాడు కాదు. ఎంతసేపు ఆట ఆడితే దేవుణ్ణి పెట్టుకొని 4 పూలు కోసుకొచ్చి పూజ చేసి అందరి చేత భజనలు చేయిస్తుండేవాడు. ప్రహ్లాదుడు అలాగే చేశాడు కదా, ఎలాంటి ఆటలు ఆడాడు, దేవుడు ఆటలే ఆడాడు. మనం కూడా ఆడుకోవచ్చు, మనం కూడా చిన్నప్పటి నుంచి చూడండి ఉంటుంది. మేము మా చిన్నప్పుడు మేము హై స్కూల్కి వెళ్తే సత్యనారాయణ వ్రతం హై స్కూల్లో చేసుకునేవాళ్ళం. మా ఊరికి చాలా దూరం హై స్కూల్. హై స్కూల్కి వెళ్తే అందరినీ తలకొన్ని తలకొట్టి తీసుకురండి అని ముందు రోజు చెట్ల మధ్యలో అలుక్కునేవాళ్ళం. బోర్డర్ దగ్గర అలుక్కొని ముగ్గులు పెట్టుకునే, అమ్మ ముగ్గు పెట్టినట్టు ముగ్గులు పెట్టుకునేవాళ్ళం. ముగ్గులు పెట్టుకుని అలికి ముగ్గు పెట్టుకుని ముందు రోజు అట్టే పెట్టుకుని 2 రోజులు తలంట్లు పోసుకుని అందరం తలకొరకం తెచ్చుకుని మధ్యలో మనకి లంచ్ అవర్ ఇస్తారు కదా, దానికి 1 గంట మళ్ళీ ఒక పర్మిషన్ కూడా అడిగి, అంటే ఈ పౌజలు చేయించడం ఇప్పుడు నాకు కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి వస్తుంది. అందుకని అప్పుడు అందరం కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి, ఎంత కావాలమ్మా సత్యనారాయణ ప్రసాదం అంటే భోజనాలు పెట్టాలా, సత్యనారాయణ ప్రసాదం పెడితే చాలు, పొడి ప్రసాదం చేసి 4 అటువళ్ళు తెచ్చుకుంటే 2 కలిపేస్తే ప్రసాదం అయిపోయి అది కొత్త రకం స్వీటు, వండకుండా మనకి లభించే స్వీటు అప్పటికప్పుడు సద్యోజాతం లాగా, సద్యోజాత ప్రసాదం అది అలాగ ఉంటుంది మరి. అలాగే మనకు కూడా స్వామివారు యాత్ర తీసుకెళ్తే కూడా నా వయసు పిల్లలతో అప్పుడు ఏది 9 ఏళ్ళు 10 ఏళ్ళు అప్పుడు అందరినీ వేసుకుని భజనలు సంకీర్తనలు చేస్తుండేవాళ్ళు, ప్రసాదం మాత్రం తప్పకుండా ఉండేది. ఎందుకంటే మేము భజనలు చేస్తుంటే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, ఆ ప్రసాదం మాకు దక్కుతుండేది. దేవుడు ప్రసాదం ఇవ్వకుండా ఉండడండి, ఎప్పుడు మనకేదో సంతృప్తి చేస్తూనే ఉంటాడు. అలాగే మన పూర్వీజులైనటువంటి వాళ్ళందరూ గోపికలు గోపాలురు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏది కావాలనుకున్నారు, వాళ్ళు ఎక్కడన్నా చూడండి వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి ఆటలాడినట్టు కానీ ఏమన్నా ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారా, వాళ్ళు ఎంతసేపు ఏ ఆటలు ఆడుకున్నారు, కృష్ణుడు ఆటలే ఆడుకున్నారు. అది కూడా వాళ్ళకి ఎవరో వచ్చి చెప్పారు కాత్యాయని వ్రతమని ఒకటి చెప్పారు, చెప్పేసరికి కృష్ణుడు నావాడే కావాలి అన్న కోరికతో అందరు కూడా, ఎందుకంటే కృష్ణుడు నాది, కృష్ణుడు నాది కావాలి నాది కావాలి నాకే కావాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరి భక్తి వాళ్ళది, అక్కడ మనం పైకనం కానీ నాదే అంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ దేవుడు అంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటామండి, ఏమో పుసుక్కుని వాళ్ళవాడైపోతే మనం ఏమైపోతాం ఇక్కడ, నువ్వు కూడా అన్నావు కాబట్టి నేను వెళ్తాలే వాళ్ళ ఇంటికి అన్నాడంటే మనం ఏమైపోతాం. అందుకని దేవుడు ఎప్పుడు మనవాడే, అక్కడ లౌక్యం ఉపయోగించాలి కొంచెం, దేవుడు మనవాడని 10 మందితో పంచుకోవాలి, లోపల మాత్రం నావాడని అనుకోవాలి, ఇక్కడ మాత్రం స్వార్థం తప్పకుండా ఉండాలి లేకపోతే పనికిరాదు అక్కడ. అందుకని ఈ గోపికలు వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే నాకాడే నాకాడే కావాలి నావాడే కావాలి అని ఎవరో చెప్తే కాత్యాయని వ్రతం చేయడం మొదలుపెట్టారు. తెల్లవారుజామునే వెళ్ళడం, అదేది యమునా నది దగ్గర ఏది అక్కడ అమ్మవారిని చేసుకోవటం, అప్పటికప్పుడు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు గౌరీదేవులను చేసుకోవటం, చేసుకొని అమ్మవారికి వ్రతం మొదలుపెట్టారు. ఇది ఎవరికి తెలిసింది, కృష్ణయ్యకి తెలిసింది. వీళ్ళేంటి చిల్లర దేవుళ్ళు పూజిస్తున్నారు, అంత ఇంతమంది దేవుళ్ళు పూజించాలా, వాళ్ళకి కావలసింది నేనే కదా, నన్నే ఆరాధిస్తే పోలేదా, చిల్లర దేవుళ్ళందరినీ ఎందుకు పూజిస్తున్నారు అని చెప్పి అమ్మ వ్రతం నేర్పించడం కోసం ఆండాళ్ళమ్మ తల్లి ఈ కాలంలోనూ, అప్పుడేమో గోపికలు ఆ కాలంలోనూ ఆ వ్రతాలు చేశారు. కానీ ఆనాడు కానీ మొన్న ఏది ఆండాళ్ళ తల్లి నాడు కానీ అదే గోదాదేవి రోజుల్లో కానీ ఇప్పటి రోజుల్లో కానీ కృష్ణుడికి మార్పు ఉందా? కృష్ణుడికి మార్పు లేదు, కృష్ణుడు సర్వకాల సర్వావస్థల్లో ఉన్నది ఒక్కడే. పిలవని వారిది పాపం తలుచుకుంటే మనకి అందులో ఆ చిన్న గోపాలుడు ఉన్నాడే వాడే ముద్దొస్తాడు. రాజకీయ గోపాలు అలా ఉండమందాం, నువ్వు భారతం అది చూసుకున్నాను, నువ్వు అదిగో ఆ పాండవులు వాళ్ళు ఉంటారు కదా, నువ్వు అవి చూసుకోలే మాకు వద్దులే, ఎందుకంటే మాకు దాంతో సంబంధం లేదు, మాకు బుడ్డవాడు ఉంటే బాగుంటుంది, అందుకని కన్నా ఈ చిన్నవాడు మనకి చాలు అని వాళ్ళు ఆ చిన్నపిల్లలతో. ఈ బుజ్జివాడు ఏం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు వాళ్ళ వెంటబడి ఆయన ఏం చేయగల ఒక మురళిగానం చేస్తే చాలు, మొత్తం అంతా ప్రకృతి ఏది చెట్టు పుట్ట గుట్ట అన్నీ కూడా ఆయన వెంటబడి వచ్చేస్తూ ఉండేవట. ఏది కృష్ణయ్యకి, కృష్ణుడు పుట్టినప్పుడు కూడా ఎలా వచ్చినాయి అసలు ఆ వాతావరణం ఎలా వచ్చింది చూడండి. ఆ అమ్మ పాపం దేవకి దేవి అదే బాధ ఆవిడికి, దేవకి వసు దేవులకి పాపం కావాలనుకునే వాళ్ళు తపస్సు చేసి మరీ కృష్ణుడిని పిల్లాడుగా పొందారు. కానీ కంసుడి వలన ఏమైంది, వెంటనే పిల్లవాడిని తీసుకువెళ్ళి రేపళ్ళలో పడుకోపెట్టాల్సి వచ్చింది. ఆ ప్లాన్ కూడా వీళ్ళు చిత్రీకరించుకున్నది కాదు, భగవద్ అనుగ్రహమే. భగవంతుడే ఎప్పుడైతే డెలివరీ ఎప్పుడైతే పుట్టాడో దేవకి దేవికి వెంటనే పెద్దగా దర్శనం ఇచ్చి వాళ్ళిద్దరికీ మీరు ఇప్పుడు ఒకటి చెయ్యాలి, ఇప్పుడు వెంటనే ఏది నన్ను తీసుకువెళ్ళి రేపళ్ళలో యశోదమ్మ పొత్తిళ్ళలో పడుకోబెట్టి అక్కడ పొత్తిళ్ళలో ఏది ఆల్రెడీ పుట్టినటువంటి ఆడపిల్లని నువ్వు వెంటనే తీసుకొచ్చి ఇక్కడ దేవకి దేవికి అప్పచెప్పాలి, శాసించాడంతే భగవానుడు. మరి అప్పటి నుంచి ఉన్న శాసనం మనకి లేదా, మనకు కూడా ఉంది, భగవంతుడు శాసించబట్టే ఏది ఎవరెవరు ఎట్లా ఉన్నారు. అందుకనే పెళ్ళిళ్ళు కూడా పైనవాడు చేయకపోతే ఇద్దరు భార్యభర్తలు ఎవరట అంటారు కదా, దేవుడి శాసనం అది. కాబట్టి భార్యభర్తలైనా వాళ్ళకి పిల్లలు పుట్టినా అది భగవంతుడు అనుగ్రహించబట్టి రావాలి కానీ మనం అనుకుంటే వచ్చేది కాదు. అప్పుడు ఈయన తీసుకెళ్తున్నాడు ఎవరు, వసుదేవుడు ఆజ్ఞ శిరోధార్యం కదా, తీసుకువెళ్తూ ఎక్కడ పెట్టుకున్నాడు ముందర ఎత్తుకున్నాడు, ఇలా ఎత్తుకుని వచ్చేసరికి ఆయన కూడా ఆలోచించాడా, ఈ పిచ్చి పిరసలను మనలాగా వేయాలి, మనమైతే వేసేవాళ్ళం. కృష్ణ అదే ఏం బాబు, నన్ను తీసుకెళ్ళమన్నావు కదా, ఇవన్నీ తాళాలు పెట్టున్నాయి కదా, ఇప్పుడు ఈ తాళాలు ఎవరు తీస్తారు, తాళాలు అయిపోయిన తర్వాత నువ్వు రేపెళ్ళాను అన్నావు కదా, మధ్యలో యమునా నది నన్ను ఎవరు దాటిస్తే, పిచ్చి ప్రశ్నలన్నీ వేసి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం మనమే. మనకి మహాత్ములు వచ్చి ఇస్తామన్నా చేస్తామన్నా నిన్ను తరింపజేస్తామన్నా, ఇప్పుడు కాదండి, నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాను, ఇప్పుడప్పుడే ఇక్కడ, ఎందుకంటే కావాలి వెంటనే కావాలి. కానీ ఇచ్చేది తీసుకో బాబు, నువ్వు ఇలా కొంచెం నియమం ప్రకారం నువ్వు అనుష్ఠానం చేయాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు వద్దులేండి, మంచి రోజు వచ్చిన తర్వాత వస్తాను. చాలా ఉన్నాయి ఇటువంటివన్నీ మన జీవితాల్లో. మనం ఒకసారి వెనక్కి చూసుకుంటే మన మోసం ఏంటో, మనని మనం ఎంత మోసం చేసుకుంటున్నామో, మన మనసు మన ఇది చాలు, ఇంకా వేరే అర్థం కూడా అక్కర్లేదు, ప్రతిబింబం మనలోనే కనిపిస్తూ ఉంటుంది. కానీ అలా అనలేదు వసుదేవుడు. ఎంత అంటే భగవంతుని అంతలా నమ్మాడు ఆయన, వెంటనే పట్టుకున్నాడు, తీసుకువెళ్ళిపోతున్నాడు. దాని అంతరదే తాళాలన్నీ విడిపోయినాయి, ఉన్నవాళ్ళందరూ కాపలాదారులందరూ వాళ్ళకి ఎక్కడ లేని గాఢ నిద్ర వచ్చి గురులు పెట్టి నిద్రపోతున్నారు. వాళ్ళ మధ్యలోంచి దాటుకుంటూ వెళ్తున్నాడు ఈయన వసుదేవుడు మహారాజు. ఆయన దాటుకుంటూ వెళ్ళిపోతూ తీసుకెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రకృతి ఎక్కడ విజృంభించిన దారి చూపించింది తప్ప, వెళ్ళిన తర్వాత యమునానది ఎప్పుడైతే అడ్డొచ్చిందో వెంటనే కృష్ణయ్యని తనేదో లోపలికి వెళ్ళిపోయేట్టు నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే నేను నీ హృదయంలోనే కాదనా అన్న, నేనున్నది కృష్ణుడు అంటున్నాడు చూడండి, హృదయంలో ఉన్నదాన్నే కాదు నీ జీవితాన్నే నడిపించేవాడు నేను. మన జీవితాన్ని నడిపించేది హార్ట్ కాదండి, చూడండి కావాలంటే హార్ట్ నడిపించేది అది, ఉన్నాను ఉన్నానని గంట మొగుతూ ఉంటుంది అంతే. అక్కడ అసలు నడిపించేదంతా బ్రెయిన్, బ్రెయిన్లో ఉన్నటువంటివన్నీ సరిగ్గా ఉంటేనే మనం సరిగ్గా మనం ఆలోచన. అందుకనే కదా ఇప్పుడు MRIలు ఇవన్నీ తీసేసి బొల్లని డబ్బులు లాగేస్తున్నారు మన నుంచి. ఏదైనా కొంచెం తేడా రావడం ఆలస్యం, ఆ చీకటి కొట్టంలోకి వెళ్ళిపోవాలి మనం కూడా కదా. అందుకని అది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వచ్చింది. అందుకని స్వామివారు ఇక్కడ ఏది మన సహస్రారంలో ప్రకాశించేవాడిని నేను అన్నట్టుగా ఏది స్వామియే అందులో చేరి నెత్తికెక్కించుకున్నాడు ఆయన. ఈయన ఆనందంలో ఓలలాడిపోతున్నాడు. వసుదేవుడికి ఏం తెలియటిల్లా, అలా నడిపించేవాడు ఒకడు ఉన్నాడు కదా, నడుస్తున్నాడు అంతే తప్ప ఎటు వెళ్తున్నాను అనేటువంటి ధ్యాస ఆ ముఖంలో చూస్తే మనకు తెలుస్తుంది. అక్కడ ఆయనలో అసలు ఏ భావన లేదు, ఆ భగవంతుడు అనేటువంటి భావన తప్ప. వెళ్తూ ఉంటే ఏది యమునా నది త్రోవిచ్చింది, త్రోవిచ్చి యమునా నది ఆ నదీమ తల్లి అనుకుందంట, ఆ బుజ్జివాడు వెళ్ళిపోతున్నాడే, ఆ చిన్ని పాదాలు కడుక్కోద్దా నేను అని వాయువుని సహాయం అడిగట. వాయుదేవా నువ్వు కొంచెం ఎలాగో ఆయనకి చల్లటి గాలిపించడానికి వస్తావు కదా, అది కొంచెం తుంపరగా, మరీ ఎక్కువద్దు, కొంచెం తుంపరగా నన్ను కొంచెం ఆ పాదాలు తాకేంతవరకు తీసుకెళ్ళవా అని వాయువుని కోరాడటండి జలదేవుడు వరుణదేవుడు. వెంటనే ఆ పాదాలు తాకి ఆమె పరవశించిపోతుంది, ఆ జలం పరవశించిపోతుంది. ఆ వాయువు చేత వస్తుంటే చెట్లు పువ్వులు అన్నాయట, ఏమయ్యా నువ్వు వెళ్తున్నావు వాయువుతో, నువ్వైతే వెళ్ళగలవు, విచ్చగలవు, సేవ చేసుకోగలవు, మేమంతా ఏమైపోతాము, అందుకని నీ గాలితో ఒక్కసారి మా ఈ పువ్వులన్నింటినీ తీసుకువెళ్ళి ఇప్పుడే పుట్టినటువంటి ఆ బాలుడి పాదాల మీద పోయి అని మా గురుదేవులు ఈ వివరణ ఇస్తుంటే అసలు గంటలు గంటలు అంత బోధ చెప్తుండేవారు గురుదేవులు. వెంటనే ఆ పువ్వులు వెళ్ళి స్వామివారి పాదాల మీద అట్లా ఉంటూ ఉండేవట. ఎంత జన్మధన్యం అండి మనం అనుకుంటున్నాం చూడండి, బజారునే కొనుక్కొచ్చాం, లేదు దొడ్లోనే కోసాం, మనం ఏమన్నా పూయించామా దాన్ని, దాని నుంచి అది పూసింది. ఆ పువ్వు పెడుతూ పెడుతూ మన మనసు చేసి చెడతామన్న, అక్కడ మన మనసును కూడా చేర్చి అక్కడ పువ్వును పెడతాం. పెడుతూ ఉంటే అక్కడ వెళ్ళి ఇంకా మరింతగా అది ఆనందంగా మరింత అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వే నయమే, నువ్వు అక్కడికి వెళ్ళి ఇంతలాగా ప్రకాశిస్తున్నావు, మా జీవితాలు కూడా ఉన్నాయి, ఎప్పటికో ఏమిటో అవి అంతే కదా. పాదాల దగ్గరికి వెళ్ళింది మరుసటి రోజుకి దాని జీవితం అయిపోతుంది. మనం మరుసటి రోజుకి అవ్వం, ఇంకెన్నాళ్ళు ఉంటుందో, కానీ అంత ఆనందాన్ని ఇంత జీవితంలో మనం పొందగలుగుతున్నామా? అందుకని అది కూడా ఆనందంగా మన దీవిస్తుందంట, నన్ను తీసుకొచ్చి స్వామి పాదాలకి చేర్చావు, ఇది నువ్వు కూడా ఏదో ఒక రోజున ఈ పాదాల దగ్గరికి రావాల్సిన వాడివే నువ్వు, అందుకని నీలో ఉన్న పరమాత్మను గుర్తించు అని మన ఆశీర్వదించినట్టుగా పైనుంచి పువ్వు పడేసుకుంటాడు ఆయన. దేవుడు కూడా పువ్వు పడేసుకుంటాడు కదా అప్పుడప్పుడు, మనలో ఉన్న భావన సమాధానం. అందుకని ఎప్పుడు మంచి భావన చేసుకుంటూ ఉండాలి మనం పూజ చేసుకునేటప్పుడు దేవుడి దగ్గర. అందుకని అట్లా ఆనందించేసరికి వచ్చాడు చెప్పిన పనిని ఆజ్ఞ శిరస వహించి ఈ పిల్లవాడిని తీసుకెళ్తే మొదటి దర్శనం రాధమ్మ తల్లి చేసిందంట. అక్కడ రాధమ్మ చిన్నదేం కాదు, ఆవిడ ఒక పాప పెద్దావిడ. ఆవిడ వచ్చి ఎదురు చూస్తుందంట ప్రథమ దర్శనం కోసం. ఆవిడ జీవితము కృష్ణ దర్శనం కోసమేగా వచ్చింది. అందుకని ఆ అమ్మ ఎదురు చూస్తుందండి, ఇంకా రాలేదు ఇంకా రాలేదని. ఈ లోపల వసుదేవుడు తీసుకెళ్లేసరికి, ఎందుకంటే ఇది భాగవతంలో ఉండదు, అది ఆ పురాణంలో ఉంటుంది అక్కడ, అది ఉండేసరికి అమ్మ ఆనందపడిపోతుందంట. రాధమ్మ తల్లి అందిపెట్టుకుని చిన్ని పాదాలకి ముందుగా శిరస్సు వంచి నమస్కారం పెట్టి ఆ చిన్నవాడిని తీసుకెళ్ళి యశోదమ్మ పొత్తేళ్లలో పడుకోబెట్టి, యశోదమ్మ పొత్తేళ్ళలో ఉన్న ఆడపిల్లని తీసుకొచ్చి వసుదేవుడికి ఇచ్చేస్తే, అప్పుడు వసుదేవుడు మళ్ళా మాయ, ఇది మాయ, ఇది తిరిగి వచ్చేటువంటిది మాయాదేవిని తీసుకొస్తున్నాడు, కానీ ఉన్నదే మాయగా. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి, ఒక నువ్వు నడుస్తూ వెళుతూ ఉంటే నీ నీడ పడుతుంది కదా కింద, నువ్వు లేకుండా నీ నీడ పడుతుందా? ఎవరు మనిషి లేకుండా నీడ పడదు, ఇల్లు లేకుండా నీడ పడదు కదా. నీడ ఎప్పుడొచ్చింది? ఒక కాంతికి అడ్డొస్తే నీడొస్తుంది. భగవంతుడు అనేవాడు ఉంటేనే వాడి నీడే ప్రకృతి అయింది. భగవంతుడు అనేటువంటి ఒక అనంత శక్తి ప్రకాశిస్తూ ఉంటే ఆయన యొక్క నీడేంటి? దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ మామే వయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. భగవద్గీత శ్లోకం 7వ అధ్యాయంలో దైవీ హేష, సాక్షాత్ భగవాను చెప్తున్నాడు ఈ మాయ నాకు భిన్నం కాదు, నేను అనుకుంటేనే మాయ వచ్చింది. దైవి ఏషా మాయ, మాయ ఉందే, దైవీ హేష గుణమయి మాయ మమ మాయ దురత్యయ, దాన్ని నువ్వు దాటడం చాలా కష్టం, కానీ ఎవరైతే నన్నే శరణు పొందుతారో మాయామేతాం తరంతి, ఈ మాయ నుంచి నేనే నిన్ను తరింపచేస్తాను అని భగవానుడు స్వయంగా చెప్పాడండి. మనం అనుకుంటున్నాం ఇదేదో మన గొప్పతనము, మనదే ఈ కష్టాలన్నీ మనవే, సంతోషం వస్తేనేమో మర్చిపోతున్నాము, దుఃఖం వస్తేనేమో డీలా పడిపోతున్నాము, రెండూ కూడా పనికిరావు. అందుకని ద్వంద్వంతో కూడి ఉన్నది ప్రపంచం అంతా, అద్వైతంతో కూడి ఉన్నది ఏది? పరమాత్మతత్వం అంతా. అదంతా కూడా అఖండము, అనంతము, అద్వైతము, అది రెండవది లేనటువంటిది. నద్వితీయోస్తి కశ్చిత్ అంటాడు నారాయణ ఉపనిషత్తులో, రెండవ దశ లేనే లేదు. ఎలా వచ్చిందంటే మన భ్రాంతి. ఒక కంటినీలాగా మన కళ్ళు బాగున్నాయండి, అందరూ ఒక్కొక్కరుగా కనిపిస్తున్నారు. ఒకసారి కంటిని ఇలా కొంచెం ఇలా గట్టిగా లోపలి పట్టి చూడండి, ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురుగా కనిపిస్తారు, అవునా? కంటిని ఇలా గట్టిగా పట్టుకుంటే ఇద్దరు ముగ్గురుగా కనిపిస్తారు. ఏంటి అసలు ఉన్నది? ఒకటే, ఇదే ప్రకృతి. అంటే ఇంత ఎలా ఉంది అంటే మన దృష్టిలో దోషం వచ్చేసరికి, ఇగో ఇదేదో శాశ్వతము, ఇందులోనే మనం చస్తున్నాము, ఇందులోనే పుడుతున్నామని దీనికోసం ఏంటి గుండె గభేలమంటూ బోళం ఏడుపులు ఏడుస్తున్నాం. కానీ ఈ మాయ వాడిది అని మనం గుర్తించాలి. అందుకని ఎంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నాచాయ, ఎంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నాచాయ, ఎంతెంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నాచాయ, ఎంతెంతో గొప్పది నీ మాయ అది దాటాలంటే నీ దయా, మాయను దాటాలంటే నీ దయ, మాయను దాటాలంటే మరి వేరే మార్గము లేనే లేదయా, దాటాలంటే నీ దయాది దాటాలంటే మరి వేరే మార్గము లేనే లేదయా, ఎంతెంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నాచాయ, ఎంతెంతో గొప్పది నీ మాయ దారాపుత్రులు బంధుమిత్రులు దాని బలగమే లేవయ్యా, ఆ మాయ బలగమే లేవయ్యా, దారాపుత్రులు బంధుమిత్రులు దాని బలగమే లేవయ్యా, ధన ధాన్యాలు ఘన బిరుదాలు, ధన ధాన్యాలు ఘన బిరుదాలు దాని గారడి లేవయ్యా ఆ మాయ గారడి లేవయ్యా ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నాచాయా ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నాచాయా ఎంతో తెలియకపోవటం ఒక మాయా తెలుసనుకోటం పెనుమాయా తెలియకపోవటం ఒక మాయా తెలుసనుకోటం తెలియకపోవటం ఒక మాయా తెలుసనుకోటం పెనుమాయా తెలిసి తెలియని అయోమయంలో అయోమయంలో మయో అయంలో తెలిసి తెలియని అయోమయంలో తెలియని ఇకమక పడటం మహామాయా ఇకమక పడటం మగదిక పడటం మహామాయా ఎంతెంత గొప్పది నీ మాయా అదిరానీయకు నాచాయా ఎంతెంత గొప్పది నీ మాయా ఇన్ని తికమకలు లేవయ్యా ఇన్ని తికమకలు ఇన్ని తికమకలు లేవయ్యా ఉన్నది నీ ఒక్కడేనయ్యా ఇన్ని తికమకలు లేవయ్యా ఉన్నది నీ ఒక్కడేనయ్యా నీ ఉంటేనే నేనయ్యా నీ ఉంటేనే నేనయ్యా నీవంటే నేనేనయ్యా నేనంటే నీవేనయ్యా శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ శ్రీ గురు శరణం మమ శ్రీ గురు శరణం మమ సద్గురు 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 శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ శ్రీ గురు శరణం సద్గురు బోలు సద్గురునాథ్ మహారాజ్కి. ఈ విషయం ఎవరు చెప్పారు మనకి? జగద్గురుదేవులే చెప్పారుగా. దేవి హేష గుణమయ్యి మమ మాయా దురత్యయ అని మానవుడు చెప్పాడా? మనం రాసిన రాతలు కాదు, భగవంతుడు చెప్పాడు. ఇది ఎంతో గొప్పది నీ మాయా, ఇది రానీయకు నా ఛాయకు కూడా రానివ్వద్దు కదా. అది రానీయకు నా ఛాయ. తర్వాత అది దాటాలంటే నీదయ, మాయ నీదే కదా. రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అది దాటాలంటే నీదయ, దాటాలంటే అది నీదే కూర్చుంది ఒకటి, ఇంకోటి ఏంటి నీదయ ఉండాలి. అది దాటాలంటే నీదయ, నీదయ తప్ప ఇంకోటి ఏం లేదు. మరి వేరే మార్గం లేనే లేదయ్యా. అంటే ఒక్కటి ఇక్కడ వెనికిడిలో కొంతమంది అపార్థం చేసుకోవచ్చు, దారాపుత్రులు బంధుమిత్రులు దాని బలగమే లేవయ్యా అంటే ప్రేమను చూపించవచ్చు అండి. ధర్మం అది, ఎవరికి ఎంత ప్రేమనివ్వాలో భగవంతుడు మనకి పొలిచి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రేమను మమకారంగా, అది ఏది గాఢమైన ఇక ప్రేమ అంటే వదిలిపెట్టలేనంత, దేవుడి మీద చూపించాల్సిన ప్రేమనంతా తీసుకెళ్ళి మన దారాపుత్రాల మీద చూపేసి, అది లేకపోతే నేను ఉండగలనా, ఇల్లు లేకపోతే నేను ఉండగలనా, కారు లేకపోతే, కారును ముద్దు పెట్టుకునే వాళ్ళు ఎంతమందో చూస్తుంటారు. అది మనకు ఉపయోగపడుతుంది తప్ప దాన్ని ఎందుకు ముద్దు పెట్టుకోవాలో నాకు అర్థం కాదు. ఆ కొత్తగా కొనుక్కురా కానీ ఇలా అంటుంటారు ఏంటో, అక్కడ ఏమొచ్చిందో నాకు అర్థం కాదు. అక్కడ అంటే మనం చర్యలు ఏం చేస్తున్నామో మనకు అసలు అర్థం కావట్లా. మనం అన్నిటికన్నా ఉన్నతమైన గొప్ప జన్మకు వచ్చాం. మనం తలుచుకుంటేనే కార్లు కదులుతున్నాయి, మనలాంటి వాళ్ళు తలుచుకుంటేనేగా కారు రూపాన్ని ధరిస్తోంది, కారు తయారవుతోంది, కారుని ఎలా నడిపించాలో చూపించింది కూడా మానవుల్లో ఉన్న భగవంతుడే. దాంట్లో చైతన్యం ఉందా? ఉంది, జడంలాగా ఉంది, అది కదలలేదు. కానీ దాన్ని నడిపించాలంటే ఎలా నడిపించాలో ఊహించింది, దాన్ని దారిలో పెట్టినప్పుడు మానవుడే, దానికి దాస్యం చేయక్కర్లేదుగా. అందుకని మమకారంలో పడకూడదు, ప్రేమను చూపించవచ్చు. ధర్మం అక్కడ కారు తుడుచుకోవాలి, బురదగా పెట్టుకోమని ఆవిడ చెప్పలా. కొంతమంది కారుని ఉపయోగించుకుంటారు కానీ ఎప్పుడు బురదగానే ఉంటుంది. అది కావాలంటే మళ్ళీ ఏదో మిషన్ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి, మళ్ళీ కొన్ని డాలర్లు అక్కడ ఖర్చు పెట్టుకుంటే, అదే మీ పౌండ్స్ ఖర్చు పెడితే కానీ, పౌండ్స్ ఖర్చు పెడితే కానీ అది మళ్ళీ శుభ్రం అవ్వదు. ఆ మాత్రం కొంచెం మనం తుడుచుకోలేమా ఏంటి? మేము కారులు నేర్చుకునేటప్పుడు చిన్నప్పుడు ముందర తుడిపించడం మొదలుపెట్టారు. ముందర కారు తుడవాలి, లోపల బయట క్లీన్గా ఉండాలి, దాన్ని ఏది మళ్ళా గీతలు పడకుండా తుడవాలి, గీతలు పడకుండా తుడవాలి. గబగబా తుడిచేస్తున్నాని మట్టి గుడ్డ పట్టుకొని తుడిచేస్తే అది గీతలు పడుతుంది, నీ గ్లాసు గీతలు పడుతుంది, అలా చేయకూడదు. అది చాలా ఎంతో అందరు తుడవడం నేర్పితే తర్వాత ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత దానికి ఆయిల్ మార్చడం, స్టెఫిన్ మార్చడం కూడా నేర్చుకోవాలి. మా గురుదేవులు అలా నేర్పించారు. అందుకని ముందర మనని మనం బాగు చేసుకునే ట్రీట్మెంట్ మనకి రావాలి, ఎదుటి వాళ్ళకి చేయటం కాదు. ఎవరో డాక్టర్ అన్నారట, చాలా పుళ్ళకి ఇంతవరకు నేను ఆపరేషన్ చేశాను కానీ నా పుండంత నొప్పి లేదన్నాడంట. అందరికీ ఆపరేషన్ చేశాడు, అందరు పుళ్ళు నొప్పి ఈయనకి ఏం తెలుస్తుందండి, తెలియదు కదా. ఈయనకు కూడా పుండు వేసింది, ఈయనకి వేరే డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఏమయ్యా నేను ఎంతమందికి చేశానో, ఇప్పటికీ ఎన్ని పుళ్ళకి ఆపరేషన్ చేశానో కానీ నా పుండంత నొప్పి లేదు అంటే ఏంటి? అనుభవానికి వస్తే కానీ తెలియదు, అదేది కూడా అనుభవానికి రావాలి అక్కడ. అలాగే ఇక్కడ మాయ గొప్పదే, దారాపుత్రులు బంధుమిత్రులు ఉండాలి. ఎవరు వాళ్ళని చూసుకోకపోతే మా గురుదేవులు అసలు ఒప్పుకునేవారు కాదు. వీళ్ళ ముందర ఇంటికి వెళ్ళి రెచ్చగలవాలి. నువ్వు ఇంటిని నువ్వు ధర్మంగా చక్కగా ఒకరికొకరు ఒకరు ఎగిరిన రెండు వాళ్ళని ఎగరొద్దని చెప్పేవాళ్ళు. కొత్తగా పెళ్ళి దంపతులు వస్తే వాళ్ళకి కొంతసేపు బోధ చెప్పేవారండి మా గురుదేవులు. అది ఒక పెద్ద బోధ మా అందరికీ. చూడమ్మా అక్కడి నుంచి వచ్చావు, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పకమ్మా, సంసారాలు పాడైపోతాయి. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు అత్తమామలే మరి దీని ఆడబడుచు ఉన్నారంటే ఎవరైనా చెప్తారండి ఈ రోజుల్లో? బయట ఎక్కడన్నా ఉందా పుస్తకాల్లో పోని ఆడబడుచు మరిది ఉన్నారంటే నీ పిల్లల్లాగా చూసుకోవాలమ్మా. నువ్వు ఏంటంటే నువ్వు బెడ్ కాఫీ తాగేసి అదే భర్తగారు వచ్చిన తర్వాత అయ్యో నేను సేపు తాగలేదు అలాంటివన్నీ చెప్పకూడదమ్మా, భర్త కోసం ఉండాలి, అది కూడా వ్రతమే. అలా భర్తని ఉండి సతీ పతివ్రతామ తల్లులు ఎంతోమంది తరించిన వాళ్ళు ఉన్నారు, భర్తలోనే భగవానుడు చూసుకోవాలి, అలాగే తల్లిదండ్రులు కూడా భగవానుడు చూసుకోవాలి. మహాత్ములు చెప్పిన మాట అంతేగాని తల్లిదండ్రులు చిన్నచూపు చూపిస్తే పైన ఉమామహేశ్వరుడు లక్ష్మీనారాయణ అనుగ్రహించేస్తారా నేను ఉన్నాను నీకు అని రారు. ముందర మనం చేయాల్సిన ధర్మం మనం నెరవేర్చాలి. ఎవరిని ఎలా చూసుకోవాలో, ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి మనసు కష్టపెట్టకుండా మనం చరించాలో, అలా చరించినప్పుడే మన జీవితం ధన్యత చెందుతుంది. అందుకని దారాపుత్రులు బంధుమిత్రులు మాయ బలగమే లేవయ్యా, ధన ధాన్యాలు ఘన విరుదాలు ఎంత వచ్చినా ఏమండి వస్తుంటే అడ్డు పెడతామా ఏంటి అంటాం. కానీ వచ్చిన దానికి మనకి ఎంత అడ్డు పెడుతుందో, ఇన్కమ్ ట్యాక్స్ వాడికి భయపడాలి, పక్కవాడు చూశాడో లేదో, నాది వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టానని చూస్తే దొంగతనం వస్తుందేమో అని దానికి భయపడాలి. ఏమండి ఇవన్నీ దానితో ఉండేదే కాబట్టి ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే దాని అందంగా ఉంటుంది. కానీ దాన్ని శృతి మించి రాగాన పడితే ప్రతిదీ బంధాన్ని ఇస్తుంది. అందుకని ధన ధాన్యాలు ఘన బిరుదాలు దాని గారడీ లేవయ్యా మాయ గారడి అని ఏమన్నారు? తెలియకపోవటం ఒక మాయ, నాకు తెలీదు అని వదిలేసాం. తెలియకపోవటం మాయ, ఒక మాయ తెలుసు అనుకోవడం. కొంతమంది ఉంటారు కదా, నాకు తెలియకపోవడం ఏంటి, బోలంత తెలుసు నాకు, తెలుసు అనుకోవటం పెనుమాయ. తెలిసి తెలియని అయోమయంలో తికమక పడడం మహామాయ. ఈ రెండింటి మధ్యలో మనం ఇప్పుడు నలిగిపోతున్నాం, భూమి ఆకాశం మధ్యలో పడి. ఏది తెలియదని చెప్పడానికి లేదు. తెలియట తెలియటయే, తెలియకపోవట తెలియట తెలియటయే, తెలియకపోవట తెలియకపోవట తెలియకపోవటయే, అంతే కదా. అందుకని తెలియదని కూడా తెలియకపోతే, అందుకని మనలాంటి వాళ్ళ కోసమే మహాత్ములు వచ్చి చెవిలో ఇల్లు కట్టుకు చెప్తున్నారు మనకి. అందుకని ఇది ఇంత మజాక ఉంది. అందుకని నీ తికమకలు లేవు, ఉన్నది నీ ఒక్కడే. నీ ఉంటేనే నేనున్నాను, అంటే భగవంతుడు లేకుండా మనం ఎక్కడున్నాం. కొంతమందిని అంటే సగుణంగా ఆరాధన చేయలేకపోవచ్చు, నాస్తికులు అవ్వచ్చు. కానీ నాస్తికత్వంలో కూడా ఏముందో చూడండి, శబ్దార్థం అస్తి నా నాస్తి. ఉన్నది లేదని చెప్పడం నాస్తికత్వమే, అంటే ఉన్నది అందులో, ఉన్నది లేదనడం నాస్తికత్వమైంది. అంతేగాని శాంతం లేదంటల్లా, లేకుండా నువ్వెక్కడి నుంచి వస్తావు అక్కడ. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వాడిని మనం గుర్తించాలి. అక్కడ ఇన్ని తికమకలు లేవయ్యా, ఉన్నది నీ ఒక్కడేనయ్యా, నీ ఉంటేనే నేనయ్యా, మేమయ్యా, మనమంతా అయ్యా, నీవంటే నేనేనయ్యా, తత్వమసి. తత్వమసి అంటే ఏంటి? అదే నేనై ఉన్నాను. అది నిజంగా సాధనలో తన యొక్క స్వరూపాన్ని మనం పొందలేదనుకోండి, తత్వం అసి కాదు, తత్వం మసి అవుతాడు. గుర్తుంచుకోవడం ఏముంది, అటు ఇటు కాకుండా మసే, నల్లగా చీకట్లో తడుగుకుంటూ ఉండాలి, అంతే కదా. అంటే కళ్ళుండి గుడ్డివాడైపోతాడు, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పరమాత్మని గుర్తించలేకపోవడం అయిపోతుంది. అందుకని ఇక్కడ నీ ఉంటేనే నేనయ్యా, నేనంటే నీవేనయ్యా. అసలు నేను అన్నదానికి ఉనికేది నువ్వే. నీ యొక్క అనుగ్రహం ఉండబట్టే ఈ దేహం ఇలా ప్రకాశిస్తోంది. ఈ దేహం పడిపోయిన నాడు అన్నీ ఉన్నాయి. ఎందుకు బయటపడుతున్నారు, ఎందుకు తగలేస్తున్నారు? పోయిన నాడు నువ్వేమన్నా చూసావా? ఇప్పుడు నేను నడుస్తూ వెళ్తుంటే నాలో ఉన్న చైతన్యం ఎవరికైనా కనిపిస్తుందా? కనిపిస్తుందే. అంటే ప్రాణం ఉన్నదని వాడు నడుస్తున్నాడు, కదలికలు ఉన్నాయి కాబట్టి ఉన్నాడని నువ్వు గౌరవిస్తున్నావు. వీడు పడిపోయాడు, పడిపోయిన తర్వాత ఏం నీకు కనిపించట్లేదని వాడిని బయటపెట్టి నువ్వు తగలేస్తున్నావు. అందుకని అది ఇంద్రియాలకి గోచరం అయ్యేది కాదు, అది ఇంద్రియజన్య జ్ఞానము కాదు, ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానం. అందుకని ఇవన్నీ ఎందులోకి వెళ్ళాలి? మనసు బుద్ధిలో, బుద్ధి పరమాత్మలో, పరమాత్మలో నీదై ఉన్నటువంటి ఆ పరమాత్మ యందు నీ మనసు ఏకాగ్రత చెందితే. అందుకనే బుద్ధిమతాం వరిష్టం. ఎవరు? ఆంజనేయ స్వామి గారు. బుద్ధిమతాం వరిష్టం ఆయన. అందుకనే అక్కడ త్రేతాయుగానికి వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఎంత భక్తితో రాముణ్ణి ఆయన ఆశ్రయించి తరించాడో, రాధమ్మ తల్లి అసలు కృష్ణుడికి భిన్నంగానే లేకుండా ఉన్నట్టుగా. ఎందుకంటే కృష్ణుడు అనుకున్నట్ట, అందరూ నా నామం తలుచుకుంటూ చాలా ఆనందపడిపోతారు కదా, అందరూ కృష్ణ 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 అంటే తన్మయత చెందుతున్నారు, ఏంటి అంత ఆనందంగా ఉంటుందా అని ఆ నామాన్ని జురుకోవటం కోసం కృష్ణుడే రాధావతారం ఎత్తట. చూడండి, రాధంటే భిన్నం కాదు, అక్కడ కృష్ణుడే రాధావతారం ఎత్తాడట. అంతా అందరూ ఆనందం పొందుతున్నారు కదా అని. అందుకని ఆయనకే చెల్లు, అక్కడ విడదీయడానికి వీల్లేదు. అక్కడ నారాయణుడి గురించి చెప్పాలంటే నారాయణుడే చెప్పాలి, అలాగే ఇక్కడ కృష్ణుడి గురించి చెప్పాలంటే రాధమ్మ తల్లి చెప్తేనే అక్కడ ఆనందంగా ఉంటాయి. వారి యొక్క తత్వం ఎటువంటిది అంటే, అక్కడ ఇది ఒకటే తత్వం, రెండు విడిపడేటువంటివి కాదు. అందుకని బాలిని ఈ భాగవతంలో ఉన్నటువంటి దశమస్కంద లీలలన్నీ కూడా ఇది గోలోకంలో ఉండి రాధమ్మ తల్లి కృష్ణుడు అలా ప్రతిచర్యని చూస్తూ చూపిస్తున్నట్ట, కృష్ణుడు చూపిస్తున్నట్టు రాధ తల్లికి చూపిస్తూ ఉంటే పూతన సంహారం అయింది కదా. పూతన ఎలా వచ్చింది? వచ్చేటప్పుడు కంసుని పంపుని వచ్చింది, వచ్చేది చాలా అందంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చుకుంది, వేషం మార్చుకుంది, రాక్షసిగా రాలా, వస్తే రానిచ్చేవాళ్ళు కాదు. చాలా అందంగా ఉందంట. ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా మొహం తిప్పుకోలేనంత అందంగా ఉందంట. ఆఖరి దగ్గరున్నటువంటి ఏది, అక్కడ ఉన్నటువంటి యశోదమ్మ చుట్టూ ఉన్నటువంటి అమ్మగారులు కూడా, ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదే, మన పేటకి మన పురానికి చెందినట్టు కాదే, ఏదో చాలా అందంగా ఉంది అనుకుని వీళ్ళందరి భావాలు ఎలా ఉంటే దైవలోకాన్నించి దిగి వచ్చినట్టుంది. అంత అందంగా ఉందంట పూతన, దేవలోకాన్నించి దిగి వచ్చినట్టుంది. ఏంటో లీలలన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి కృష్ణుడు కృష్ణుడు పుట్టినప్పటి నుంచి. అందుకని ఇది కూడా అలాగే ఒక ఏదో లీల అయి ఉంటుంది, దేవలోకం నుంచి దేవకాన్ని వచ్చినట్టుంది దర్శనానికి అనుకున్నారు పాపం వీళ్ళు. ఈయన గారేమో వెయిట్ చేస్తున్నాడు, వస్తున్నావా రా రా అని. ఎవరు మరి ఒక్కొక్క సంహారాన్ని మొదలు పెట్టాలి కదా ఈయన కూడా. అందుకని వచ్చేసరికి ఆవిడ రాగానే వెంటనే చేతులు కూడా ఇచ్చాట, ఉయ్యాలనుంచి చేతులు ఇచ్చాట, నీకోసమే ఉన్నాయి. సరికి వెంటనే రా రా ఒక్క చుక్క చాలు నువ్వు పోవడానికి అన్నట్టుగా అనేసరికి తీసుకుని ఆమె పక్కకు వెళ్ళింది. వీళ్ళందరూ గుడ్లప్ప చెప్పేసి చూస్తున్నారు అంతే అటువైపు, ఎందుకంటే వాళ్ళు కళ్ళు తెప్పుకోలేనట్టున్నారు అంత అందంగా ఉంది అని. జగత్తులో ఉన్న ఆనందాలు మన అలాగే మురిపింపచేసి మోసం చేస్తున్నాయి. శుభ్రంగా ఒక కారులో కూర్చున్నాం అనుకోండి, ఇంకోటి ఏదో కారు వెళ్తుంది, అదే బెంజ్ కారు, వెరుముఖాలు వేసుకొని అందులో పిల్లలు మాట్లాడారు అనుకోండి, పెద్దవాళ్ళు ఉబ్బిపోతారు ఇంకా చూసుకొని. మా పిల్లవాడికి కారుణ్యానం వచ్చేసింది అక్కడ. ఏంటి దాని రెండు అర్థాలు ఉన్నాయి, కారుణ్యానం వచ్చేసింది మా పిల్లాడికి. ఎందుకు కారుణ్యానం, కారు అంటే నలిపే అంతే కదా, కారుణ్యానం వచ్చేసింది ఇంకా. ఇందుకే ఎక్కేది ఒకటే కారు, పోనీ అన్ని కార్లు మనం ఏమైనా అనుభవించగలవా? అదే అంటాను, మా వాళ్ళని దుబాయ్ తీసుకెళ్ళాను ఒకసారి, ఒకసారి కాదులే దుబాయ్లో కూడా భక్తులు ఉన్నారు అప్పుడప్పుడు వెళ్తుంటారు. వెళ్ళి కాస్త సత్సంగాలు చేసుకుని రావడంలో ఏదో అంటారు కదా అమ్మ ఒకసారి ఎటువని, అది చౌక్ దగ్గరికి, అదే అది బంగారం చౌక్, ఆ గోల్సుక్, ఆ గోల్సుక్ వైపుకి తీసుకెళ్తుంటే అందరూ బాగుంది 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 అంటున్నారు. అందరూ మెల్లగా ఏంటంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగుల్లోకి దృష్టి వెళ్తుందన్నమాట, అంటే కొనుక్కోవడం అనేది. అది అన్నీ బాగున్నాయి అంటున్నారు వాళ్ళు, ఒకటి కాదు అన్నీ బాగున్నాయి అంటున్నారు. వాళ్ళ దృష్టిలన్నీ కూడా ఏంటి కార్ల మీదకి, ఆ డబ్బుల మీదకి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ల మీదకి వెళ్తుంది. మగవాళ్ళని మెల్లగా గిల్లుతున్నారు వీళ్ళు ఆడాలి గిల్లుతుంటే నేను అన్నాను, కొంత లెక్క నడిచిన తర్వాత ఆగిపోయి ఇవన్నీ నచ్చేసినాయి కదా, చాలా బాగున్నాయి కదా, మొత్తం అన్నీ కూడా మీ నుంచి ఫోటోలు తీసేయండి, మొత్తం అన్ని ఫోటోలు తీసేసుకొని ఒక ఆల్బమ్ చేసేసుకొని తలకళ్ళు ఇంట్లో పెట్టుకోండి, కావాల్సినప్పుడల్లా చూసుకుంటుండే, మొత్తం అన్ని నగలు మీ దగ్గర ఉన్నట్టే. అప్పుడు పైసా ఖర్చు లేదు, పైసా ఖర్చు లేదు, ఎందుకు ఉండి ఉంటే ఏదో ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి, నాలుగు ఉంటాయి, అవైనా లాకర్లు మురిసే ధైర్యంగా ఎవరు పెట్టుకెళ్తారు వీధిలోకి. ఇప్పుడు ఈ ఈ బుక్ని ఎవరు ధైర్యంగా తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎక్కడికి కావాలంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు. అందుకని అట్లాగే మనం కూడా ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలంటే ఏది ఆల్బమ్లా చూడాల్సిందే, కానీ ప్రతిదానికి మనమే అటాక్ అయిపోతుంటే మన జీవితం ఎంత పతనం అయిపోతుంది. ఇక్కడ మన జీవితంలో ఎన్ని గంటలు, ఎంత ఏది రోజులో 24 గంటలు అయితే మనం ఎంత సాధించింది, ఇన్నేళ్ళు వచ్చాయి ఇప్పటికీ ఈ నెలలో మనం ఎంత సాధించింది, అలాంటి డిస్క్రైజ్ అవసరం లే, పడాల్సిన అవసరం లే. కానీ నీలో భగవంతుడు ఉన్నాడని గుర్తిస్తే మొత్తం నీ జన్మే చరితార్థమైపోతుంది. నేను అనేది దేహం కాదు, దేహాన్ని ప్రకాశింపజేసే నేను ఇంకోటి ఉన్నది, అది పరమాత్మయే అయి ఉన్నాడు. అది ఉన్నంత వరకే ఈ దేహం ఆడుతుంది, పాడుతుంది, ఎగురుతుంది, ఏమన్నా చేయగలదు. ఆఖరి ఆఖరిన సెలైన్ పెట్టించుకున్నా అది ఉంటేనే, అది లేనాడు సెలైన్కి పెట్టాల్సినటువంటి నీడులు కూడా ఎక్కదు వాడికి. ప్రాణమైంది అది ఏమెక్కుతుంది, అన్నీ బిసుకుపోతాయి కదా. అందుకని ఇది మన జీవితం అంటే, అందుకని మన జీవిత పరమార్థాన్ని గుర్తించాలి అక్కడ. అందుకని పూతను వచ్చింది, వచ్చేసరికి అందరూ చూస్తున్నారు, అందరూ తెల్లమొహాలేసి చూస్తూ ఉంటే ఆయనేమో నాకు ఏది రాక్షస సంహారం మొదలు కదా శ్రీగణేష్ ఆయన మహా, అందుకని పూతనకి చక్కగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పోతావలే 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 అంటుంది, ఏంటి పోయేది ఒక కుక్క తాగ్గానే విడిపోయింది ఈ రాక్షసులకి ఇద్దరిలోనూ. అది తర్వాత ఏది సుఖంలోనూ తర్వాత చచ్చిపోయినప్పుడు వాళ్ళ అవతారం వాళ్ళకి వచ్చేస్తుంది. ఇది ఇంతదైపోయింది, పడిపోయి పెద్ద రాక్షసల్లే ఊరంతా ఆవరించేసిందంట మొత్తం. ఆవరించేసరికి వీళ్ళు గుండెలు బాధేసుకుంటున్నారు, ఏమిటి ఇదేమిటి, ఎప్పుడో చూస్తే కదా ఇంత రూపాన్ని. ఇప్పుడు నందుడు లేడు ఇక్కడ, నందమహారాజు ఎక్కడికి వెళ్ళాడు శుంగం కట్టడానికి, మధుర వెళ్ళాడు. మధుర వెళ్ళి శుంగం కట్టడానికి వెళితే అక్కడికి వెళ్ళి పాపం ఎలా ఉన్నారో ఏంటో ఈయనకి తెలియదు కదా, నా కొడుకు పుట్టాడు, వాళ్ళ కొడుకులు నందని పోగొట్టుకున్నాడు పాపం అని. వసుదేవుని చూడడానికి లోపలికి వెళ్తే పాపం దేవకీ దేవి ఈ సీక్రెట్ అంతా తెలుసు కదా, అందుకని ఎందుకు వచ్చారు మీరు, మీకు రాకండి నందా, మీరు రోజులు బాగోలేదు, కంసమహారాజు చాలా రాక్షసులు పంపిస్తున్నాడు పిల్లల్ని ఖండించేమని, వెంటనే వెళ్ళిపోవాలేదు. అది కాదమ్మా, కొంచెం కుశల ప్రశ్నలు వేయని అమ్మ అంటున్నాడు ఆయన నందుడు. అంటే లేదు లేదు ఇక్కడ కాదు, నువ్వు వెళ్ళాల్సిందే అంటుంది. ఏంటంటే ఈవిడికి తెలుసు, ఆయనకి తెలియదు, తెలిసిన బాధ తెలియని బాధ. అంటే అప్పుడు వెంటనే నందుడు వచ్చేసరికి ఏం చూశాడు, ఈ అవతారాన్ని చూశాడు, పడిపోయినటువంటి స్థూలకాయాన్ని చూశాడు. చూసేసరికి వీళ్ళందరూ నందమహారాజు కోసమే చూస్తున్నారు. ఇప్పుడు ఈ దేహాన్ని ఎలా తగలబెట్టాలి, ఈ దేహాన్ని ఏం చేయాలి, ప్రాణం పోయింది, ఎలా ఎవడు ఒక్కడ మోసేట్టుగా లేడే దీన్ని. అప్పుడు నందమహారాజు వచ్చిన తర్వాత ముందర ఏది ఆ అమ్మాయి మీద అడుగులేసి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లాన్ని చక్కగా ఆడుకుంటున్నాడు, ఆ గుండెల మీద చక్కగా ఆడుకుంటున్నాడు. బొమ్మలమే కదా మనం అంతా ఆడుకుంటాం ఎంతసేపు ఆయనకి. చక్కగా ఆడుకుంటున్నాడు. కృష్ణుడిని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి వీళ్ళు పడే బాధ వీళ్ళు పడే అదిష్టలు తీశారు, నీళ్లు పోసారు, నలుగులు పెట్టారు. అప్పుడు ఒకటి కాదు పాపం వీళ్ళ పడే అవస్థ వీళ్ళు పడుతున్నారు ఆడవాళ్ళు అందరూ. ఈ మగవాళ్ళు ఇప్పుడు ఈ రాక్షసుని ఏం చేయాలి అంటే ముక్కలు ముక్కలు కోసి ఏది గుట్టలు గుట్టలు వేసి తగలబెట్టండి అన్నాడు. అంత తప్ప ఇంకోటికి లేదు కదా. తగలబెడుతుంటే పైన గోలోకం నుంచి రాధమ్మ తల్లి, కృష్ణుడు చూపిస్తున్నాడు రాధమ్మ తల్లి. ఆ తగలబడుతున్నటువంటి సమయంలో నిప్పు పెట్టగానే అందులోంచి ఒక చైతన్యం వెళ్ళి కృష్ణుడిలో లయించింది. అమ్మగారికి అది ఆశ్చర్యం కలిగించింది రాధమ్మ తల్లికి. ఇదేంటి తగలబడుతుంటేనేమో మంచి సువాసనలు వస్తుంది, నూనె కంపు రావాలిగా, శవం కాలుతుంటే నూనె కంపు రావాలి, నూనె కంపు రాలా సువాసనలు వస్తున్నాయి, మంచి సుగంధం వస్తుంది అక్కడి నుంచి వాసన చూద్దామంటే పోను. అందులో ఉన్న చైతన్యము అక్కడి నుంచి లేచి నీలో లయించింది. అంత ఎందుకు భాగ్యం వచ్చింది ఆ అమ్మాయికి, ఆ రాక్షసికి అంత భాగ్యం రావడానికి కారణం ఏంటి అంటే కృష్ణుని స్పర్శ కలిగింది. కృష్ణుని యొక్క స్పర్శ కృష్ణుడికి పాలు ఇచ్చింది. స్వభావం రాక్షస స్వభావమే, కానీ దేవుడికి కూడా అంత ఇవ్వగలిగింది కదా. అందుకని జన్మ చరితార్థదైపోయింది. అందుకని రాక్షస అయినప్పటికీ కూడా తరించి తీరాల్సింది. ఇది ముందు వామనావతారం దగ్గర నుంచి ఉంది కథ. బలిచక్రవర్తి కూతురైనటువంటి ఇది కాదు, బలిచక్రవర్తి కూతురు, కూతురా చెల్లి బలిచక్రవర్తికి, కూతురే కూతురే మా బలిచక్రవర్తి కూతురే. అక్కడ బలి దగ్గరికి వామనుడు మూడు అడుగులు కోరటానికి వెళ్ళినప్పుడు చాలా అందంగా కనిపించాడు. కనిపించేసరికి ఆమె అనుకుందంట, అబ్బా ఇలాంటి పిల్లవాడికి నా సన్యంతో నేను పాలిచ్చి పెంచితే ఎంత బాగుంటుంది అని చాలా మంచి భావన పెట్టుకుంది. ఈ లోపల ఈ మూడు అడుగులు అడగడంలో మూడో అడుగు ఎక్కడా అంటే శిరస్సు చూపించాడు కదా తండ్రి. స్వామివారు అడుగు పెట్టగానే మరి పాతాళానికి పంపించాడు కదా, అది బాధ అనిపించింది కూతురు కదా ఎంతైనా బాధ అనిపించి వెంటనే నేనేదో పాలిచ్చి నేనేదో చేద్దామనుకున్నా కానీ ఆ పాలు కాదు ఇచ్చేది, విషమే ఇస్తాను అందనికంట. అంటే ఆ కోరిక పాలుగాను విషముగాను కూడా ఇక్కడ తీరిపోయింది అనమాట. అంటే మన భాగవత భారతాల్లో అంతంత ఉంటుంది మనకి. అందుకని అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి ఆ వాసన ఏంటంటే స్పర్శ వలన, స్వామి యొక్క స్పర్శ వలన ఎందుకు లయించింది అంటే కృష్ణుని స్పర్శ చేత. అంటే రాక్షసై పుట్టినా కూడా కృష్ణుడిలో లయించగలిగింది. అంత గొప్ప సుకృతం అండి ఇది. రాధమ్మ తల్లి చూస్తే ఇక్కడ భిన్నం లేదు కదా, కృష్ణుడు అంటే రాధాకృష్ణులే అని, రాధాదేవి అంటే రాధాకృష్ణులే అని, అక్కడ అసలు భిన్నంగా మనం ఆలోచించడానికి లేదు. రాధ అనుగ్రహించబట్టి కృష్ణుడు రూపం మనకి దర్శనం అవుతుంది, లేకపోతే ఆయనకి రూపం ఎత్తాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఇటువంటి దివ్యమైనటువంటి లీల అందులో ఉండి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గోపికలందరితో ఎలా విహరించాడు ఆయన, ఎంత ప్రేమను చూపించాడు. కృష్ణ ప్రేమమయి రాధా, రాధా ప్రేమమయో హరి, కృష్ణ ప్రేమమయి రాధా, కృష్ణ ప్రేమమయి రాధా, రాధా ప్రేమ మయో హరి, కృష్ణ ప్రేమమయి రాధా, రాధా ప్రేమ మయో హరి. జీవనే నిధనే నిత్యం, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, 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 రాధా కృష్ణ. కృష్ణ ప్రాణమయి రాధా, రాధా ప్రాణమయో హరి. కృష్ణ ప్రాణమయి రాధా, రాధా ప్రాణమయో హరి. జీవనే నిధనే నిత్యం రాధా కృష్ణౌ గతిర్మమ, రాధా కృష్ణౌ గతిర్మమ, రాధా కృష్ణౌ గతిర్మమ, రాధా కృష్ణౌ గతిర్మమ. కృష్ణ దేహే స్థితా రాధా, రాధా దేహే స్థితో హరి. కృష్ణ దేహే స్థితా రాధా, రాధా దేహే స్థితో హరి. జీవనే నిధనే నిత్యం రాధా కృష్ణౌ గతిర్మమ, కృష్ణ చిత్తే స్థితా రాధా, రాధా చిత్తే స్థితో హరి. రాధా చిత్తే స్థితో, కృష్ణ చిత్తే స్థితా రాధా, రాధా చిత్తే స్థితో హరి. జీవనే నిధనే నిత్యం రాధా కృష్ణౌ గతిర్మమ, బృందావనేశ్వరీ రాధా కృష్ణౌ బృందావనేశ్వరః, కృష్ణౌ బృందావనేశ్వర, బృందావనేశ్వరీ రాధా కృష్ణౌ బృందావనేశ్వరా. జీవనే నిధనే నిత్యం, జీవనే నిధనే నిత్యం రాధా కృష్ణౌ గతిర్మమ, రాధా కృష్ణౌ గతిర్మమ, రాధా కృష్ణౌ గతిర్మమ, రాధా కృష్ణౌ గతిర్మమ. ఇలా ఎలా ఉంది అంటే, కృష్ణ దేహే స్థిత, కృష్ణుని దేహం ఉందంటే ఆ దేహంలో ఉన్నది రాధట, రాధా దేహే స్థిత, రాధ యొక్క దేహంలో ఉన్నది కృష్ణుడు, రాధ చిత్తంలో ఉన్నది కృష్ణుడు, కృష్ణ చిత్తంలో ఉన్నది రాధ. మనకు కూడా అలాగే ఉందా? ఒకసారి ఆలోచించండి, బోళ్ళని ఉంటాయి మన మనసులో. ఒకడుందా? ఒకడుంటే బాధ లేదు, ఒకడుండలా, అనేకం ఉంటున్నాయి అక్కడ. అనేకం ఉండటంతోనే తిప్పలు వచ్చి యాక్సిడెంట్లు చేస్తున్నాం మనం. అనేకం ఉండిపోబట్టి ఎప్పుడు యాక్సిడెంట్, ఎప్పుడు కాలు జారుతుందో తెలీదు, ఎప్పుడు ఏది బదులు కొడతామో తెలీదు, ఎక్కడ ఏమవుతుందో తెలీదు. కానీ వారిద్దరిలో అది లేదు, ఉన్నది ఒక్కటే, రెండు లేవు అక్కడ. అందుకని కృష్ణవు అంటే కృష్ణుల్లోనే రాధ ఉన్నది, రాధలోనే, రాధమ్మ తల్లిలోనే కృష్ణుడు ఉన్నాడు. వీరందరూ ఇట్లా ఉండి ఇట్లా ఆనందిస్తూ ఉంటే మరి అక్కడ అక్కడ ఏమవుతుంది? అక్కడ ఏది, గోపికలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మరి కృష్ణుని ఆశ్రయించిన వాళ్ళే. కానీ రాధమ్మ తల్లి ఎప్పుడు ఈర్ష్య చెందలేదే. రాధమ్మ తల్లి ఎప్పుడు అంతమంది గోపికలు గోపాలతో కృష్ణుడు ఉంటే కృష్ణుడు నావాడు కదా అని అనుకోలే. ఎందుకంటే కృష్ణుని మనసెరిగినది రాధమ్మ తల్లి. ఎందుకంటే భిన్నం కాదు అక్కడ, నిజమైనటువంటి మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అక్కడ ఏముండదు. నా భర్త ఎప్పుడూ తప్పు చేయడు, తప్పు చేయడు అనుకుంటుంది భార్య. నా భార్య ఎప్పుడు తప్పు చేయదు, అంతే. మనసు ఒకటే, రెండు మనసులు కాదు, ఒకే మనసు అని చెప్పేవారు గురుదేవ్. భార్యాభర్తల మధ్యలోనే ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు అసలు సృష్టికే మూలం, వారు రెండు ఎందుకు అవుతుంది, ఒకటే అక్కడ. అందుకని గోపికలు అందరూ కూడా కూర్చుని ఉంటే కృష్ణయ్య కూడా ఎవ్వరికీ ఏమీ లోటు లేకుండా అందరినీ కూర్చోపెట్టి మీకేం కావాలి మీకేం కావాలి మీకేం కావాలి, ఎందుకంటే వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు, ఇళ్లలో పాపం గోవులు ఉన్నాయి, ఏదో ఒక గోవు ఉంటుంది రెండు గోవులు ఉంటుంది, వీళ్ళ జీవితాలు వెళ్ళాలంటే ఆ గోవులు గోపాడి మీదే. అందులో వాళ్ళు ఏమన్నా వాళ్ళు వాటి మీద వచ్చే పాలు కానీ పెరుగు కానీ వెన్నపూస కానీ నెయ్యి కానీ మధుర తీసుకెళ్ళి అమ్ముతుండేవాళ్ళు, మధుర తీసుకెళ్ళి అమ్ముతుండేవాళ్ళు. కానీ ఇంట్లో ఈ పిల్లలకి ఇంత కూడా పాపం టేస్ట్ చూడడానికి కూడా ఏముండేది కాదు వీళ్ళకి. అందుకని కృష్ణుడు ఎట్లాగా, అందరి మనసు ఎరిగిన వాడు కాబట్టి కృష్ణుడికి ముందర నవనీతం అంటే ఇష్టం. కృష్ణుడికి ఏమి ఇష్టం? పాలు పెరుగు అంటే ఇష్టమే కానీ అన్నిటికన్నా పర్సంటేజ్ నవనీతం అంటేనే ఇష్టం. ఎందుకు నవనీతం అంటే ఇష్టం? కాదు కదా, ఇదేం కరిగిపోతుంది, అసలు ఎలా వచ్చింది అది? పాలల్లోంచి వచ్చి మళ్ళీ పాలలో కలుస్తుందా? కాదు, అసలు కరగదు కదా. ఇప్పుడు పాలు, పాల్లో మనకి ఉంది మన మన సాధన సంపత్తి కూడా, గురువుల ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఇందులో భాగం ఉన్నది. పాలు అనేటువంటి కదలికల్లో పాలల్లో ఏది పడినా విరిగిపోయే స్వభావం ఉంది పాలకి. పాలు సమయానికే మనం దాని పాలను ఉపయోగించుకోవాలి. అదేంటి ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చి మన కరమ కొలిది ఫ్రిడ్జ్లో పడేసే యోగాలు ఉండిపోతున్నాయి కానీ, లేకపోతే ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం పాలు పొదుగు నుంచి తీసిన గుమ్ము పాలు తాగాలి. గుమ్ము పాలు తాగినటువంటి వాడికి అసలు జబ్బు ఎక్కడుంది? లేదు, ఆయుర్వేదం చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం, అసలు ఆవుని చుట్టలేదు, మనం దేని చుట్టలే, అవి ఎక్కడ పాలో ఎవరి పాలో దేని పాలో వస్తున్నాయి. ఇప్పుడైతే ఏదో చెప్తున్నారు, ఏదో ఇది చైనా వాళ్ళు ఏదో ప్లాస్టిక్ పాలు వస్తున్నాయి. ఆ ప్లాస్టిక్ పాలు ఇప్పుడు ప్యాకెట్ పట్టింది, ప్లాస్టిక్ పాలు మామూలు పాలు మనకేమి చూడడానికి మనకి తెలియదు అది. కానీ ఇటువంటి ఏది ఇటువంటి ఉద్దేశం లేదు అక్కడ, అంత స్వచ్ఛమైనటువంటి పాడిగా ప్రకాశించేవాళ్ళు. అందుకని వాళ్ళకి కొద్ది కూడా అందక ఈ విషయం చెప్పి పాలు కదులుతున్నాయి. పాలల్లో ఏమాత్రం ఏది జరిగినా కూడా ఆఖరికి ఏ గిన్నె పడితే ఆ గిన్నెలో కూడా మనం పాలుపోయాం, ఇరిగి కూర్చుంటాయి. ఇరిగాయంటే దేనికి పనికిరావు, అవి చేదుగా అయిపోతాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా కడిగిన గిన్నె అయినా ఇంకోసారి నీళ్లతో కాస్త దాన్ని నీళ్లతో కడిగి మరీ మనం పాలు పోసుకుంటాం కాయడానికి. పాలు ఏం చేస్తాయి, పాలు పొంగు రావాలి. మనం ఎన్నిసార్లు కాస్తాం కాఫీకి పాలు పెట్టామంటే 2-3 సార్లు పొంగాలి, పొంగితేనే పాలు టేస్ట్ వస్తాయి. పాలు పొంగిన తర్వాత పెరుగు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ కొంచెం సమానంగా చల్లారబెడతారు, అతి వేడి కూడా వనికిరాదు. సమానంగా కొంచెం చల్లపరిచిన తర్వాత అందులో ఏమేస్తే పెరుగు అవుతుంది, పెరుగు కానీ వేయగల అంటే ఏంటి, గ్లాసుడు పెరుగు వేస్తే, గ్లాసుడు పాలలో గ్లాసు పెరుగు వేస్తే పెరుగు అవుతుందా? ఎంత వేస్తాం, చీపురు పళ్ళు అందులో ముంచి ఇందులో ముంచుతాం. ఎంత కావాలి? చాలా కొద్దిగా, ఎక్కువైతే మళ్ళీ పులుపు వస్తుంది అక్కడ. అందుకని ఒక చుక్క మాత్రమే వేస్తాం. వేసేసి మనం ఏం చేస్తాం, అది మూత పెట్టి ఒక కదలకుండా ఒక పక్క పెడతాం. పెట్టిన తర్వాత అది ఎవరో లూజుగాడు తోడుకుందా లేదా, తోడుకుందా లేదా, తోడుకుందా లే, అయ్యో నువ్వు ఇటు పక్క పెట్టావా, కాదు ఇక్కడ కాదు పెట్టావు, ఆగ్నే ఇలా పెట్టాలి అని వాడు మళ్ళీ పెట్టి మళ్ళీ అక్కడ కాదు ఇక్కడ పెడితే ఆ పెరుగు ఏమవుతుంది, తోడుకోదు, చేదు వస్తుంది. పెరుగు అవ్వదు, చేదు వస్తుంది, అది చేదు వస్తుంది. అందుకని ఒక్క చోటే పెట్టాలి. ఒక్క చోట పెడితే ఏం చేసింది, నువ్వు పెట్టిన చీపురు పుల్ల రూపాన్ని, చీపురు పుల్ల రూపం కాదు, ఆ పెరుగు రూపాన్ని మొత్తం పాలంతా పెరుగు రూపాన్ని పొందుతుంది, పొందింది కదా. పొందిన తర్వాత ఆ పెరుగులో మళ్ళీ మనం మజ్జిగ చిలకాలంటే వెన్న కావాలంటే ఏం చేస్తున్నాము, పాలు కాదు ఏది, మజ్జిగ కాదు ఏది, బాహ్య ప్రపంచంలో అతిగా కదలికలు కలిగినటువంటి నీటిని తీసుకొచ్చి దాంట్లో పోసి మనం దయాదాక్షిణ్యం లేకుండా చిలుకుతాం. అవునా, ఇటు చిలికి అమ్మ నేను ఏం పని ఉంది ఇక్కడ అని పని చేసి మళ్ళీ ఇటు చిలికి అటుపక్క అయ్యగారు ఏం పని ఉందో చూసి వస్తే ఇందులో వెనబడుతుందా, ఈ జన్మకి పడదాం. అందుకని ఏం చేయాలి, మజ్జిగ చేసేవాళ్ళు ఆపకుండా దాన్ని కవ్వల్లో మజ్జిగ చేస్తే కానీ వెన్న పైకి రాదు. వెన్న వచ్చిన తర్వాత నువ్వు తీసిన తర్వాత మళ్ళీ నువ్వు మజ్జిగలో వేసినా కలవదు, నీళ్ళల్లో వేసినా కలవదు, పాలల్లో వేసినా కలవదు. ఎందుకని అంత స్వచ్ఛమైనది వెన్న అంటే. పాలల్లో వెన్నపూస మనం ఇవన్నీ చేయకముందు అంతటా ఆవరించి ఉంది, దాన్ని పరమాత్మ సర్వవ్యాపకము అన్నాం. పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే పాలల్లో వెన్నలాగా ఉన్నాడు, మనకు కనిపించడు కానీ పాలల్లో వెన్న లేదా ఉంది. అందులోంచి మన పరమాత్మను దర్శించాలంటే ఏం చేయాలి? ఇంత కృషి చేయాలి. గురువులు మనకి లక్ష్యార్థం అనేది ఒకటి ప్రసాదించారు, పుస్తకాలు ఇచ్చారు మనకి, గ్రంథాలు ఇవ్వలా, కొన్ని అక్షర సమన్వయం చేసి వారు ఉపాసన చేసి వారి శక్తిని కూడా అందులో ప్రవేశపెట్టి మనకు ఉపదేశం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎంత ఇస్తారు? చిన్న మంత్రమే నీకు, అంతకుముందు బోళంత చదివి ఉంటావు, అయినా అవన్నీ పక్కన పెడతాం. ఎప్పుడైతే లక్ష్యార్థం ప్రసాదించాడో గురుదేవులు, వెంటనే ఏది తొడుకుందా లేదా, తొడుకుందా లేదా, తొడుకుందా లేదా, 4 చోట్ల తిప్పుతామా? తిప్పకూడదు. నువ్వు కూడా కొంత సాధన చేయాలి. ధ్యానం అనేటువంటి ప్రక్రియ అదే. ధ్యానం అంటే ఏంటి? ఒకే చోట కూర్చుని నీలోకి నువ్వు వెళ్ళిపోయి నువ్వు, అది కూడా సమయం ఉంది, బ్రాహ్మీ ముహూర్తంలో అలాగే సంధ్యాకాలంలో మనం కనీసం రోజుకి 2 సార్లు అయినా ధ్యానం చేయాలి, అసలు 3 పూట్ల. ఎందుకంటే నారాయణ ఉపనిషత్తు ఉంది, మాధ్యం దినం ఆదిత్యాభిముఖో అధీయాన పంచమహాపాతకోపపాతకాత్ ప్రముచ్యతేని ఉపనిషత్తు ఘోషిస్తోంది. మధ్యాహ్నం సూర్యుడు నన్నెత్తిలో ఉన్నప్పుడు కూడా చెయ్యాలి అని. అందుకని అట్లాగా మనం, ఎందుకంటే ఓపాన శక్తి, గురువులు కూడా బరువుగా చెప్పరు, నువ్వు అంతా మానేసి నా ఆశ్రమంలోనే ఉండి నువ్వు చేయమంటే ఇప్పుడు ఒక్కడ మిగిలేవాడు కాదు. అందుకని ఇచ్చేసి కొంత నేర్పించి, బాబు నీ మీదే అది ఆధారపడింది, నువ్వెంత చేస్తే దాని ఫలితాన్ని అంత నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు ఎక్కడున్నావో అక్కడికి వెళ్ళు, సంపాదన చేసుకోకూడదని లేదు, ఏమండి భార్యాబిడ్డలతో ఉండకూడదని లేదు, ధర్మమైనటువంటి జీవితాన్ని నడపాలి, ధర్మమే నీ రూపమై ఉండాలి. అలా ఉండి గనక ఈ సాధన చేస్తే నువ్వు తప్పకుండా గమ్యస్థానాన్ని చేరుకుంటావని చెప్తారు. అందుకని ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనసు ఏకాగ్రతకి త్రోవ చూపిస్తుంది, ఏకాగ్రత గురువే శరణ్యం అనేటువంటి స్థితికి వస్తాం. తర్వాత ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ నీళ్లు తీసుకొచ్చి పోయేటువంటి ఏంటి, మనం బ్రతుకంత ప్రపంచంలో బ్రతకాలి కదా. అందుకని ఈ ప్రాకృతమైనటువంటి ప్రపంచంలో మన జీవితం నడుపుకుంటూ వెళ్లాల్సిందే, కానీ దానికి బోధ శ్రవణం అనేది చేయాలి. ఇది మహాత్ములు చెంతక వెళ్ళి బోధను వినాలి. బోధ అవసరం అమ్మా, పూజల కంటే కూడా బోధ అవసరం. నీ పూజ ఎలా చేయాలో చెప్పేది కూడా బోధే. నువ్వు నిజంగా నువ్వు అభిషేక రోజు చేసే పూజ అయినా కూడా నువ్వు మహాత్ముల బోధ విని కనుక నువ్వు పూజ చేస్తే నీ మనసు అక్కడ నిలకడగా నిలబడుతుంది. పువ్వువి నువ్వే అయిపోతావు అక్కడ చేసినప్పుడు, వేసేటువంటి నీటిలో అభిషేకం కూడా నీ మనస్సు అయిపోతుంది అక్కడ. అప్పుడు నీ మనస్సే ఆ శివలింగ రూపాన్ని ధరించేస్తుంది. శివుడు కూడా తొందరగా చెందుతాడు. రూపం ఉండదు కదా అక్కడ, ముక్కు చెవులు ఏమి ఉండవు. నువ్వు ఒక రాయి పని, చిన్నప్పుడైతే నేను శనిగిలు పెట్టుకుని ఆకులు పుచ్చేస్తుండేవాళ్ళు. ఎందుకు, శివుడు అంటే వాడే, ఫలితం ఇవ్వకుండా లేడే. పాస్ అయి కూర్చున్నాను తప్పకుండా చెయ్యాలే, కానీ భక్తి ఉండాలే, కానీ పాస్ అవ్వకుండా ఎందుకు ఉండవు మనం? అక్కడ భగవద్భావన ఉండాలి. అందుకని ప్రతి దానిలో భగవంతుని దర్శించాలి అనే బోధ మనం విన్నప్పుడు నువ్వు ప్రపంచంలో సంచరిస్తున్నా కూడా మహాత్ముల బోధ నీకు వినిపిస్తూ ఉంటుంది, ధ్వనిస్తూ ఉంటుంది అక్కడ. అందుకని దాని నుంచి వస్తుంది ఏది, జ్ఞానము అనేటువంటిది. భక్తికి జ్ఞానం భిన్నం కాదు, జ్ఞానానికి భక్తి భిన్నము కాదు. భక్తి లేని జ్ఞానం జ్ఞానము కాదు, జ్ఞానం లేని భక్తి భక్తి కూడా కాదు. రెండు మిశ్రితమై ఉన్నదే భక్తి జ్ఞానాలు అంటే. అంటే పక్షికి 2 రెక్కలు గట్టిగా ఉంటేనే చిటారు కొమ్మను ఉన్నటువంటి ఫలాన్ని సాధించగలుగుతుంది. అలాగే మనము భగవంతుడు అనేటువంటి ఫలితాన్ని మనం, ఫలాన్ని మనం పొందాలంటే మనలో భక్తి జ్ఞానాలు దృఢమై ఉండాలి. అందుకని దాని నుంచి చిలగ్గా చిలగ్గా ఈ ప్రపంచ జ్ఞానము మనము దూరుతున్నాం. కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి, సుఖానికి ఆనందించకూడదు, దుఃఖానికి ఏడవకూడదు అని గురు బోధ వినిపిస్తూ ఉంటుంది. మనం అప్పుడు చలించంగా మనం కొంచెం దృఢంగా ఉంటాం. అప్పుడు మనసు గట్టిపడుతుంది, ప్రపంచంలో సంచరిస్తూనే ఉంటాం, కానీ అన్నిట్లో ఉన్న భగవంతుని యొక్క స్పర్శ మనకు అందుతూ ఉంటుంది, సందర్శన చేస్తూ ఉంటాం మనం. అప్పుడు దానివల్ల మనకి స్పందన వస్తుంది లోపల నుంచి. స్పందన వచ్చేసరికి ఏదైతే ఉన్నదో అది నవనీత చోరుడు, నీలో ఉన్న జ్ఞానం అనేటువంటి భావనని ఇది తానే కలిగి ప్రకాశిస్తూ ఉంటాడు. జ్ఞానం మనకి భిన్నం ఎక్కడుంది? కృష్ణతత్వమే. అందుకని గోపికలందరూ కూడా అటువంటి జ్ఞానాన్ని అభ్యసించినటువంటి వాళ్ళయ్యి కృష్ణనామం చేసుకుంటూ మా గురుదేవులు చెప్పారు, ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః, ఓం శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః, ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః, ఓం కృష్ణ కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః. ఓం 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 కృష్ణాయ నమః. వాళ్ళందరూ ఇలా భగవన్నామం చేసుకుంటూ వంకాయలు కోసారు, దోసకాయలు కోసారు, వంకాయలు పురుగులు వచ్చాయి. ఆ పురుగులు కూడా ఉన్నతమైన జీవితాలకు వెళ్ళిపోతున్నాయి. అవి చాలా చిన్న జన్మ నుంచి చరితార్థత అయిపోయి కత్తి కింద పడినా కత్తిపీట మీద పడినా వాటికి పాపం లేదు. ఇక ఏది డైరెక్ట్గా ఉన్నత కృష్ణనామం వినిపిస్తుంది అక్కడ. అందుకని మన ఆచరణ పవిత్రంగా ఉంటే ప్రకృతి కూడా పవిత్రమైపోతుంది. దానికి కూడా చెప్పారు, మన శబ్దం పవిత్రం అవ్వాలి, మన వాక్కు పవిత్రం అవ్వాలి, వాక్తో శబ్దం పవిత్ర, ఆకాశం పవిత్రత చెందుతుంది. ఆకాశం నుంచి ఆకాశానికి గుణం శబ్దం, శబ్దం పవిత్రత చెందుతాయి, ప్రపంచమంతా పవిత్రత చెందుతుంది. మహాత్ములు చేసినటువంటి బాట అదే. వారిని చూస్తే ఎందుకు మనసులు కరుగుతాయి? అందుకని అటువంటి జ్ఞానం కోసం ఇక్కడ ఏది. అందుకని అందరూ నాకు పాలు కావాలి, నాకు వెన్న కావాలి, నాకు పెరుగు కావాలి, అందరూ తలకోటి కోరుకున్నారు. వాళ్ళు అందరినీ రప్పించారు. కదలాలే ఏమున్నాయి, మహానుభావుడు జడాన్ని కూడా నడిపించే వ్యక్తి పరమాత్మ కదా కృష్ణయ్య. ఒకసారి జలోం అన్నాడు, అందరి ఇళ్లలోంచి వచ్చేసారు అందరూ గబగబా కుండలు మొదలు పెట్టుకుని. పాపం ఎప్పుడైనా తింటే కదా మొహాలకి రాసుకుంటున్నారు, అప్పటి నుంచే మొదలైందేమో ఈ మొహాలకి రాసుకోవడం ఇవంతా కూడా. వాళ్ళకి ఎలా తింటున్నారో అర్థం కావట్లేదు, ఎక్కడో లేవుట్ అయిపోతున్నట్టు మొహంతో రాసేసుకుంటూ తినేస్తున్నారు. వాళ్ళు తినేస్తుంటే ఈ మధ్యలో వాళ్ళమ్మ కొంచెం చిక్కం కట్టించేది ఎవరికి, కృష్ణుడికి, యశోదమ్మ తల్లి చిక్కం కట్టించేది. చిక్కం కట్టిస్తే వాళ్ళందరికీ కూడా అవసరమైనవన్నీ తెప్పించి పెట్టిన తర్వాత ఈ చిక్కం, ఈ చిక్కం విప్పేవాడు. విప్పిన తర్వాత ఆ చిక్కంలో ఏం పెట్టేది ఆవిడ, పాలు పెరుగు మీగడ అన్నీ పెట్టడమే కాకుండా అన్నం పెడుతూ ఆవకాయ ముక్కలు పెట్టేది. కొత్త ఆవకాయ ఎంత బాగుంటుంది కదా, అందుకని ఆవకాయ ముక్కలు పెడితే ఈ కృష్ణ ఏం చేసేవట, ఏళ్ల సందుల్లో ఆవకాయ ముక్క పెట్టుకొని వాళ్ళందరినీ ఊరించేవాట. భలే బాగుంది అంటే వాళ్ళు ఎలా వచ్చేవారు, గబగబా అక్కడి నుంచి ఆ కుండ వదిలేసి వచ్చేసి నోటితోనే ఆ ముక్క పట్టుకుపోతుండే వాళ్ళట. ఇప్పుడు అక్కడ జరిగిందేంటి, మహారాధన. ఇక్కడ తరతమ భేదం ఎక్కడుందండి? అక్కడ కృష్ణుడు అంటేనే నేను, నేనంటేనే కృష్ణుడు. అక్కడ ఎంగిలేది, నోటితో తీసుకున్నారు వాళ్ళు. కృష్ణుడు యొక్క ప్రసాదం ఎలా అందింది వాళ్ళకి? మరి కృష్ణుడు నందమహారాజు కొడుకు కదా, ఎంత భయపడాలి, ప్రజలందరికీ ఎంత భయంగా ఉంటుంది. కానీ అక్కడ భయమే లేకుండా చేశాడు కృష్ణుడు కాబట్టి, అందుకునే దేవుడు అయ్యాడు. అలాగే మనకేంటంటే ఎలా కూర్చున్నారు వాళ్ళు, తీసుకోవడం ఎలా తీసుకున్నారు, రాసలీల జరిగిందంటే ఎలా జరిగింది అంటే, ఒక పువ్వు ఉందండి, పువ్వుకి ఎలా ఉంది, బొడ్డు ఉంది. పువ్వు రేకులు దాన్ని ఆశ్రయించి ఉండాలంటే రేకులన్నీ ఎలా ఉంటే పువ్వుగా కనిపించింది మనకి, చావంతి పువ్వు. ఈ చావంతి పువ్వు ఉంది, చావంతి పువ్వు ఆనందంగా అందంగా కనిపించాలి. ఇప్పుడు గులాబీ అందంగా కనిపించాలి, కనిపించాలంటే రేకు. కృష్ణ సార్ ఆయనకి ఆనందం అనిపించింది, స్వామివారికి ఆనందం అనిపించింది, బాబుదయ్య. అందుకని ఎలా ఉంది ఇదంతా కూడా ఆశ్రయించి ఉన్నాయి. వీడే కృష్ణుడు అంటే, కృష్ణుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, ఈ బొడ్డు. మనమంతా ఎవళ్ళం, మాకు వద్దండి మీరు వెళ్ళిపోతే నేనేం చెప్పలేను. మనందరం ఒకటే, మనం భగవంతుని సంతానమే, భగవంతుని ఆశ్రయించున్నాం మనం. రేకులన్నీ అలా విడిపోకుండా అలా ఉంటాయి, మనందరం కృష్ణుని ఆశ్రయించు. ఇదే రాసలీలంటే, దీనిలో తప్పు దోషం ఎక్కడుంది చెప్పండి. పాంచభౌతికమైనటువంటి వ్యవహారం కాదు ఇక్కడ, ఇది వ్యక్తి ఉపాసన కాదు ఇక్కడ, అవ్యక్తోపాసన. వాళ్ళు ఎలా దర్శించారు కృష్ణులో అంటే, అది అవ్యక్తంగా ఒక పరమమైన ఒక పవర్, అది శక్తి. కాబట్టి అందరూ ఎంతమంది ఉన్నా అందరికీ ఎవరు ప్రభు, కృష్ణుడు ఒక్కడే. కానీ మనందరం కృష్ణుని ఆశ్రయించి ఉన్నవాళ్ళం. మనం ఆశ్రయించామా, ఆయన సృష్టించి మనల్ని వదలలేకుండా ఉన్నాడు ఆయన. అది కృష్ణుడు మనందరినీ కూడా సృష్టించి వదలకుండా. ఎక్కడికి పోతారా మీరు, ఎప్పటికైనా నా దగ్గర రావాల్సిన వాళ్ళే. ఊరికి ఒకటే ఇచ్చారు, వెళ్ళకేం చేస్తా, తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. మరి అక్కడ ఏంటి, రసోవై సహా అంటే, ఆ రసోవై సహా రసస్వరూపుడు అంటేనే పరబ్రహ్మ. ఇది రసగుమ అంటే అది తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడుతుంది బ్రహ్మ అని. అందుకని అటువంటి పరబ్రహ్మను ఆశ్రయించి ఏది లేదు, సృష్టి అంతా దాన్ని ఆశ్రయించే ఉంది. దాని నీడే ఇక్కడ ప్రకాశిస్తుంది ప్రపంచం వల్లే. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు కృష్ణుడు అంటే. త్రేతాయుగంలో రామప్రభువు కూడా అప్పుడు ఏది వశిష్ఠాశ్రమానికి వెళ్ళినప్పుడు, చదువుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు ఉండి ఉండి ఉండలేక రాముని విగ్రహాన్ రామో ధర్మ ఉంది కదా, రామో విగ్రహవాన్ ధర్మ అని వశిష్ఠుడు రాముణ్ణి చూసి చూసి పాఠాలు చెప్పినప్పటికీ దూరంగా ఉంచలేకపోయాడట. వెంటనే రాముడు రాముణ్ణి కౌగిలించుకున్నట్ట, ఆఖరి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు రాముణ్ణి ఇంకా కౌగిలించుకోలేకుండా ఉండలేకపోయాడంట. వశిష్ఠుడు గట్టిగా కౌగిలించేసుకున్నట్ట. అప్పుడు ఆశ్రమంలో ఉన్న ఈ శిష్యులందరూ ఉన్నారు కదా, వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి శిష్యులు అందరూ వాళ్ళందరూ అనుకున్నారట, అయ్యో అయ్యో మనకి ఇటువంటి భాగ్యం లేదే, మనకి ఎప్పుడు ఈ భాగ్యం అంటే అంత రాముడు 16 ఏళ్ళవాడు కూడా వెంటనే అందరికీ అభయం ఇచ్చాట. ఈ అవతారంలో మీ అందరికీ లభించదు కానీ మీరందరూ కృష్ణావతారంలో ద్వాపరయుగంలో తప్పకుండా పొందగలుగుతారు అని వాళ్లే మళ్ళీ ఇక్కడ గోపికలుగా గోపాలుడుగా మళ్ళీ అవతరించి ఆవిర్భవించి కృష్ణుని యొక్క ఆనంద కృష్ణుడితో ఆనందాన్ని పొందారు అని. ఇందులో ఏముంది చెప్పండి, మనకు మాత్రం లేదా? మనం ఏమైనా చిన్నగా మనం ఏమైనా తక్కువ తిన్నామా ఏంటి? భగవంతుడు మనకు కూడా భగవంతుడే, అందుకని మనలో కూడా మన భక్తిని అట్లా పెంపొందింప చేసుకుందాం. ఏ పని చేస్తున్నా ఎటు కదులుతున్నా ఆ భగవంతుని యొక్క శక్తి తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి మూలాన్ని గుర్తించండి. ఎందుకంటే మన శక్తి కాదు, చిన్న తలనొప్పి వస్తే చాలు మన బ్రతికేంటో తెలిసిపోతుంది, కొంచెం జ్వరం వస్తే చాలు మన బ్రతికేంటో తెలిసిపోతుంది, కొంచెం ఆకలి ఎక్కువ వేస్తే చాలు మన బ్రతికేంటో తెలిసిపోతుంది, ఇంతేనా మన బ్రతుకు? కాదు. ఇవన్నీ పుట్టించి ఇటువంటి అనుభవాన్ని కలిగించిన భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం అందరం పొందాలి కాబట్టి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు ఆ భగవానుడు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓ.